ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. మాయకి స్వాధీనమై జీవుడు పుడతాడు, దేవుడు స్వతంత్రంగా పుడతాడు. దేవుడికి స్వతంత్రం ఉంది, జీవుడికి స్వతంత్రం లేదు. రాబోయే జన్మలో మనం ఏ తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ జన్మించాలి, ఏ ప్రాంతంలో జన్మించాలి, ఏ పని చెయ్యాలి అనేది మనం చేసేది లేదు. అది మాయను బట్టి, మనం చేసిన కర్మను బట్టి ఈ దేహం ఎటువంటి రాబోయే జన్మలో ఇవన్నీ లెక్కలు కట్టి మాయ అంటే ప్రకృతి అటువంటి శరీరాన్ని మనకి ఇస్తుంది. జీవుడు స్వతంత్రుడు కాదు. ఎక్కడ జన్మించాలి, ఏ ప్రాంతంలో జన్మించాలి, ఏ కాలంలో జన్మించాలి, మీరందరూ 1949వ సంవత్సరంలో జన్మించారనుకున్నాను అనుకుందాం. అందరూ మరి 1949లో చాలా మంది జన్మించారు. ఏ సంవత్సరంలో జన్మించాలి, ఏ నక్షత్రంలో జన్మించాలి అనేది మాయ నిర్ణయిస్తుంది. అది మన చేతిలో లేదు. అందరికీ సుఖపడాలని ఉంది, ఎవరికీ దుఃఖపడాలని లేదు. సుఖపడాలని అనుకోవటంలో పొరపాటు ఏమి లేదు. ఎందుచేతంటే మన స్వరూపంలోనది సుఖమే, దుఃఖము లేదు. అక్కడ మన స్వరూపంలో దుఃఖం లేదు, మన స్వరూపంలో సుఖమే ఉంది. కాబట్టి మన అందరికీ సుఖపడాలని ఉంది. మన స్వరూపంలో అశాంతి లేదు, శాంతి మటుకే ఉంది. అంచేది మన అందరం శాంతిగా ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఏముంటే ఏమి లాభం లేండి, శాంతి లేదు కదా. అంటే శాంతి మన స్వరూపం, శాంతిని కోరుకోవటంలో పొరపాటు ఏమి లేదు. మనం మరణించాలని మనకు ఉండదు, చనిపోవాలని మనకు ఉండదు, ఎప్పుడు ఉండాలనే ఉంటుంది. ఎంచేది మన స్వరూపం ఎప్పుడు ఉంటుంది, కాబట్టి మనకు మరణం అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు ఉండాలనే మనం అనుకుంటాం. అంటే మనకు తెలియకుండా మన స్వరూపంలో ఏది ఉందో మనం అదే కోరుకుంటున్నాం. జ్ఞానం అంటే ఏమి లేదు, మనం ఎదుర్కోవటం జ్ఞానం. మనలో ఉన్న స్వభావాన్ని జయించి, మనలో ఉన్న ప్రకృతిని జయించి, మనలో ఉన్న గుణాలని జయించి వాటిల్లోంచి బయటపడితే మన స్వరూపం మనకు తెలుస్తుంది. మన స్వభావాన్ని మార్చుకోకుండా, మన గుణాలను మార్చుకోకుండా, మన ప్రకృతిలోంచి విడుదల అవ్వకుండా మన స్వరూపం మనకు తెలియదు. మన స్వరూపం మనకు తెలిసే వరకు అశాంతి మనల్ని వెంటాడుతుంది. అంటే జీవుడు కర్మకు బద్ధుడై జీవిస్తాడు అని చెప్పి అస్వతంత్రుడు. అంటే ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ పెడితే మనం నెగ్గేస్తాం అనుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు. ఇంకేత జీవుణ్ణి మాయ ఆడిస్తుంది. పార్టీల్ని, జీవకోటిని, ప్రకృతిని, పంచభూతాలని మాయ ఆడిస్తుంది. అయితే మనం అందరం స్వార్థం, జీవుడు స్వార్థం కోసం పుడతాడు, భోగం కోసం పుడతాడు. ఆ భోగకాంక్ష, ఆ స్వార్థకాంక్షలోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడికి స్వరూపం వ్యక్తమవుతుంది. షిరిడీ సాయిబాబా సమర్థ సద్గురువు, త్రిమూర్తి స్వరూపుడు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మన త్రిమూర్తులు అంటాం. ఆ త్రిమూర్తి స్వరూపుడు షిరిడి సాయి బాబా. సాయి బాబా, సాయి బాబా త్రిమూర్తి స్వరూపుడు. దేవుడికి చెప్పినట్టు మాయ వింటాం, మాయ చెప్పినట్టు మనం వినాలి. దేవుడు ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచుంటుంది మాయ. మాయ ఎక్కడి నుంచమంటే అక్కడ మనం ఉంచుకోవాలి. దేవుడు స్వతంత్రుడు, జీవుడు అస్వతంత్రుడు. దేవుడికి స్వేచ్ఛ ఉంది, మనకి స్వేచ్ఛ లేదు. చచ్చిపోవటం మన ఇష్టం కాదు, పెళ్ళిళ్ళు మన ఇష్టం కాదు, ఏది మన ఇష్టం కాదు. వాడు ఆడించినట్టు ఆడి కళ్ళు మూసేస్తున్నాం. పెళ్ళిళ్ళు మన ఇష్టం కాదు, పోనీ మనకు నచ్చిన రోజున చచ్చిపోదాం ఏకాదశి రోజునంతా అది మన చేతిపోలేదు, ఏది మన చేతిపోలేదు. మాయ చేతిలో మనం కీరి బొమ్మలం, ఆట బొమ్మలం, తోడి బొమ్మలం. భగవంతుడు మాయ చేతిలో బొమ్మ కాదు. వారు ఏ రోజున జన్మించాలో, ఎక్కడ జన్మించాలో, వారి శరీరంలో ఎంతకాలం ఉండాలో అని నిర్ణయించుకుని లోక కళ్యాణం కోసం జన్మించేవాడిని దేవుడు అని పిలుస్తాం. అటువంటి దేవతల్లోనే రాముడు ఒకడు, కృష్ణుడు ఒకడు, బాబా ఒకడు. వాళ్ళు స్వార్థం కోసం జన్మించరు, వాడికి భోగం అవసరం లేదు. దేహమే లేని వాడికి, దేహం ఉన్నవాడికి భోగం, కానీ దేహం లేని వాడికి భోగం ఏంటి? దేహం లేని వాడికి లోకం లేదు, విషయాలు లేవు, తలంపులు లేవు. విషయ చింతన ఉన్నవాడికి భోగం, కానీ విషయ చింతన ఎలా ఉంటుందో తెలియని వాడికి భోగ ప్రవృత్తితో సంబంధం ఏముంది? లేనే లేదు. మనకి చచ్చిపోవటం మనకి ఇష్టం కాదు, పుట్టడం మన ఇష్టం కాదు. మీ శరీరం చనిపోయాక పలానా సంవత్సరంలో పలానా రాజమండ్రిలో నదీ తీరంలో మాకు జన్మేమోని భగవంతుడు ప్రార్థించిన మన ప్రార్థన అంగీకరించడం మన కర్మానుసారమే ఏ కుటుంబంలో పెడాలో కుటుంబంలో పడేస్తాడు. దేవుడు అలా కాదు, ఎక్కడ జన్మించాలంటే అక్కడ జన్మిస్తాడు, శరీరం ఎంత కావాలంటే అంత కా ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపనార్థాయ సంఘ సంభవామి, ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం అవసరమైతే వీరికి శరీరం ధరిస్తారు, ఆ శరీరాన్ని ఎంతకాలం అట్టే పెట్టుకోవాలో అంతకాలం అట్టే పెట్టుకుంటారు. అంతకాలం అంటే మరి ఎప్పుడు వీడు శరీరాన్ని విడిచిపెట్టారంటే అప్పుడు విడిచిపెట్టేస్తారు. శరీరం ధరించడం మన ఇష్టం కాదు, ఓడగొట్టుకోవడం మన ఇష్టం కాదు, మరి ఎంతకాలం ఉంచితే అంతకాలం ఏడుస్తూ పడి ఉండాలి. ఇది జీవుడు వారు ఆడించినట్టు ఆడుతూ ఉండాలి. వారి డైరెక్టర్ గారు మన యాక్టరు, వారు ఎటు గంతేమంటే అటు గంతేస్తాం. ఈశ్వరుడు ఎలా కాదు, ఆయన శరీరాన్ని ఆయన సృజించుకుంటాడు. కృష్ణుడు పుట్టినవాడు వలే కనిపించాడు. ఒక తల్లి గర్భంలోంచి బయటికి రాలేదు కృష్ణుడు, పుట్టినవాడి వలే కనిపించాడు. మహావిష్ణువే కృష్ణుడు ముందు తల్లికి దర్శనమిచ్చి మహావిష్ణువు బిడ్డగా మారాడు. ఆ మాయ నదికి చెప్పాడు నువ్వు దారిమ్మని, మాయ ఎలా చెప్తే మాయ అంత ఆయన కంట్రోల్లో ఉంటుంది, ఎవరి మాయ ఎలా చెప్తే అలా ఉంటుంది. ఆ బిడ్డని మదురైలో జన్మి మధురలో జన్మించినటువంటి కృష్ణుణ్ణి ఆ రేపళ్ళ తీసుకురావటం కోసం మధ్యలో నది యమునా నది అడ్డొస్తే యమునా నది ఆ మాయ ఎలా చెప్తే నది కూడా వినాలి. గాలివాన కూడా మాయని కాదని గాలివాన రావటానికి వీరలేదు. మరి వీళ్ళందరూ మెలకువగా ఉన్నారు. కంసుడు ఇంత సేవకులను పెట్టాడు, ఇంతమంది అందరూ మెలకువగా ఉంటాయంటే ఈ బిడ్డను తీసుకెళ్తాం ఎలాగో బయటకు రేపల్లా అన్నారు. మాయతోడు కృష్ణుడు ఏమని చెప్పాడంటే వీళ్ళందరూ నిద్ర వచ్చేటట్టు చేసేయ అన్నాడు. అందరూ ఒకేసారి నిద్ర వచ్చేసి నిద్ర వచ్చి పడిపోయారు. ఇంచేత మాయ ఎలా, మాయ భగవంతుడు ఎలా ఆదేశిస్తే మాయ ఎలా చేస్తుంది, మనం మాయ ఎలా ఆదేశించాలా పడు. ఎవడైతే మాయని అధికారి, మాయ అంటే ప్రకృతి, ఆ ప్రకృతి గుణాలని మాయని ప్రకృతిని ఎవడైతే స్వభావాన్ని మన స్వభావాన్ని ఆ జీవ లక్షణాలని ఎవడైతే ఓవర్కమ్ చేశాడో ఎవడైతే అతిక్రమించాడో వాడికి మాత్రమే ఈశ్వరుడు స్వరూపం దొరుకుతుంది. ఈశ్వరుడు అనుగ్రహం పొంది ఈశ్వరుడు అనుగ్రహానికి ఈశ్వరుడు దయకి ఈశ్వరుడు కటాక్షానికి పాత్రుడవుతాడు. భగవంతుడు స్వరూపం భగవంతుడు మనం భగవంతుడు మనం ప్రకృతిని జయించకుండా మన స్వభావాన్ని మార్చుకోకుండా మన గుణాల నుంచి విడుదల పొందకుండా దేహాభిమానంలోంచి విడుదల పొందకుండా మనం భగవంతుడి స్వరూపాన్ని కోటి జన్మలు ఇచ్చినా పొందలేము. అది ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసమే మనం కోల్పోయాం. అంచేది బాబా స్వార్థం కోసం జన్మించిన వాడు కాదు, భోగం కోసం జన్మించిన వాడు కాదు, ఏదో కీర్తిని సముపార్జించడానికి జన్మించిన వాడు కాదు, కేవలం లోకక్షేమం కోసం లోక కళ్యాణార్థం లోకం కోసం లోక సంగ్రహం కోసం జన్మించిన వాడు శిరిడీ సాయి బాబా త్రిమూర్తి స్వరూపుడు. నూటికి నూరిపాడు మాయ లేనివాడు, నూటికి నూరిపాళ్ళు కుటుంబంతో అనుబంధం లేనివాడు. సాయిబాబాకి అసలు కుటుంబంతో లేదు. వీళ్ళు మా అమ్మను కానీ, వీళ్ళు మా నాన్నను కానీ, వీళ్ళు మా మేనగాళ్ళను కానీ, ఇలాంటి ఒక కులంతో కానీ ఒక మతంతో కానీ ఒక నూటికి నూరిపాళ్ళు కుటుంబంతో అనుబంధం లేనివాడు ఈ మధ్యకాలంలో జన్మించిన వాడు ఎవరంటే శిరిడి సాయిబాబా. అది ఎవరితోటి మనుషులతో కుటుంబ సభ్యులతోటి ఎట్టి సంబంధం అనుబంధం ఇసుమంతయు సంబంధము లేనివాడు శిరిడి, 100% సంబంధం లేనివాడు శిరిడి సాయి ఎట్టి సంబంధము లేదు. ఆయన తల్లి ఎవరో తెలియదు, ఆయన తండ్రి ఎవరో తెలియదు, ఆయన బంధువులు ఎవరో తెలియదు, ఆయన మేనమామలు ఎవరో తెలియదు, ఆయన పుట్టిళ్ళు ఎవరో తెలియదు, ఏమైతే ఎట్టి సంబంధము లేని అవతార పురుషుడు శిరిడి సాయిబాబా, ఎట్టి మోహము లేనివాడు శిరిడి సాయి. మోహము తృప్తిని మోహమరేచ్చి నా మోహము తీరదా అరుణాచల, ఈ ప్రపంచం యొక్క మోహంలో పడున్నాను, ఈ ప్రపంచం యొక్క మాయలో పడున్నాను, ఈ మాయలోంచి బయటకు రావటానికి, ప్రకృతిలోంచి బయటకు రావటానికి, ఈ వికారాల్లోంచి బయటకు రావటానికి, ఆకారాల్లోంచి బయటకు రావటానికి, ప్రకృతి బుద్ధిలోంచి బయటకు రావటానికి అరుణాచలేశ్వరుడు నేను ఈ మోహంలో పడ్డాను. ప్రపంచం అంతా ప్రేమనే సూత్రం మీద నడుస్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తారు, ప్రేమించినట్టు నటిస్తే మీరు ప్రేమించరు, నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తారు. చాలామంది ప్రేమించినట్టు నటిస్తారు, ప్రేమించరు. అదే డ్రామా, ఆ నాటకం అది. ఆ నాటకానికి మోసపోయేంత అమాయకుడు కాదు భగవంతుడు. ప్రపంచం అంతా సృష్టి అంతా క్రియేషన్ అంతా కూడా ప్రేమతోటి సూర్యుడు ఉదయిస్తున్నాడు. మనల్ని మనల్ని ప్రేమించడం కోసమే భగవంతుడు ఒక రూపం ధరిస్తున్నాడు, మనం అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తున్నాడు. తల్లి పిల్లల్ని చాలా ప్రేమ చూస్తూ ప్రేమగా చూస్తున్న పెద్దవాళ్ళు అయిన తర్వాత అది చూసినా చూడకపోయినా ప్రేమగా చూస్తున్న ప్రేమ సూత్రం తల్లిని బంధిస్తుంది. సృష్టి అంతా ప్రేమ సూత్రం మీద ఆధారపడి భగవంతుడే, భగవంతుడికి మనతోటి పని లేదు. మనల్ని ప్రేమించడం కోసం, మనల్ని అనుగ్రహించడం కోసం ఆయన బోధించి బోధించి సబ్జెక్టు బోధించి బోధించి మనకు అర్థం కాకపోతే అర్థమైతే చేసి ఆయన స్వరూపాన్ని ప్రసాదించడం కోసం జన్మించిన వాడే దేవుడు, వాడే సమర్థ సద్గురువు. మనం సబ్జెక్టు విడిచిపెట్టకూడదు, సబ్జెక్టు ఓరియంటెడ్గా ఉండాలి. సబ్జెక్టు మటుకు సబ్జెక్టు విడిచిపెట్టకూడదు, భక్తి విడిచిపెట్టకూడదు. మహాత్మా గాంధీ గారి గురించి ఒక మాట అంటా ఉంటారు, ఆయన జీవితం పొడిగినా రాముడిని విడిచిపెట్టలేదు. రాముణ్ణి అంటిపెట్టుకున్నవాడు అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి హీరో అయిపోయాడు, మహాత్ముడు అయిపోయాడు. రాముణ్ణి అంటిపెట్టుకున్న ఉదుడు అంటారు కొంతమంది. ఆయన రాముణ్ణి అంటిపెట్టుకున్నాడు కాబట్టి మహాత్ముడు అయ్యాడు, రాముణ్ణి అంటిపెట్టుకోలేదనుకోండి పెద్ద చోన్న అయ్యి ఉండేవాడు అంటారు కొంతమంది పెద్దలు. రాముణ్ణి అంటిపెట్టుకున్నాడు కాబట్టే హీరో అయ్యాడు, రాముణ్ణి వదిలేస్తే ఏనాడు జీరో అయిపోదడు అంటారు బాపూజీ గురించి. అంటే ఈశ్వరుడి పాదాల నుండి భక్తి కలిగి ఉండాలి. ఇంచదంటే భక్తి లేకపోతే మన గుణాల నుంచి మన విడుదల పొందలేదు. మీరు 1000 ఎకరం సంపాదించినా 100 కోట్లు సంపాదించినా మనలో మనం వెతుక్కోపోతే, మనలో మనం జయించుకోలేకపోతే, మన మనస్సులో ఉన్న గుణాల నుంచి మనం విడుదల పొందకపోతే నిజమైన విజయం ఏంటంటే మన మనస్సుని మనం జయించుకోవటం, మన గుణాలను మనం జయించుకోవటం, మనల్ని మనం జయించుకోవటమే నిజమైన విజయం. ఎవరినో 10 మందిని చంపటం విజయం కాదు, ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవటం విజయం కాదు, ఎక్కడో 1000 ఎకరాల పొలం కొనుక్కోవటం విజయం కాదు. అవన్నీ ప్రకృతి, అన్ని ప్రకృతిలో భాగాలు. మన శరీరం ఎంత నిజమో, మన మనస్సు ఎంత నిజమో, మన ఆస్తిపాస్తులు కూడా అంతే నిజం. కానీ జ్ఞానం కావాలంటే మనల్ని మనం వెతుక్కోవాలి. మనలో మనం వెతుక్కోకుండా మనం ఎవరో మనకు తెలియదు. అదే నాన్నయారు, నేను ఎవడను, తమిళంలో నేను ఎవడని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో హూయమ్మ అంటారు, హూయి జిస్సయ్య అంటారు, తమిళంలో నాన్నయారు అంటారు. నాన్నయారు తెలుగులో నేను ఎవడని అంటారు, ఇంగ్లీష్లో హూయి జిస్సయ్య హూయమ్మ అని పిలుస్తారు. అంటే ప్రపంచంలో సృష్టిలో ఉన్న మాయ అంతా కూడా, సృష్టిలో ఉన్న మాయ అంతా, ప్రకృతి ఎక్కడుంది, మాయ ఏదైతే మనలో నేనుగా వ్యక్తమవుతుందో మాయ అంతా నేనులోనే ఉంది. ఏదైతే మనం నేను కోసమే జీవిస్తున్నాం మనం. అయితే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో మనం ఏమనుకుంటామంటే ఇది భౌతికం, అక్కడ ఆధ్యాత్మికం, ఇదంతా భౌతికమని, దేవుడు ఎక్కడో ఉన్నాడని అది ఆధ్యాత్మికం అని అనుకుంటూ ఉంటాం. మనం భక్తి మార్గంలో అభివృద్ధిలోకి వస్తా అంటే, జ్ఞాన మార్గంలో ఎదుగుతాంటే, బాగా ఎదిగి వస్తా అంటే, భక్తి మార్గంలో అభివృద్ధిలోకి వస్తుంటే, మనం బాగా అభివృద్ధిలోకి మన భక్తి మార్గంలో అభివృద్ధిలోకి వస్తా అంటే, జ్ఞాన మార్గంలో ఎదుగుతా అంటే, బాగా ఎదుగుతా అంటే, మన శరీరాలు ఎదిగినా మన జ్ఞానం ఎదగటం లేదు. శరీరాలు ఎదుగుతున్నాయి, జ్ఞానం మటుకు ఎదగటం లేదు. 4వ సంవత్సరం పిల్లలు, 5వ సంవత్సరం శరీరాలు బాగానే ఎదిగినాయి, ఇంక జ్ఞానం ఎదగటం. ఆ జ్ఞానం ఎదిగే కొలిది ఇది భౌతికం, ఇది ఆధ్యాత్మికం, అటు తేడా భేద బుద్ధి పోతుంది. అది ఇది, ఇదే అది, అదే ఇది. మనం ఏమనుకున్నామంటే దట్ ఈజ్ దట్ దిస్ ఈజ్ దిస్ అనుకుంటున్నాం. అప్పుడేమనుకున్నా భేద బుద్ధి పోయినప్పుడు ఇంక ఇది అది ఆధ్యాత్మికం, ఇది భౌతికం, ఇంక మనకు తేడా తెలీదు. అంతా మొద్దైపోతాం, జగత్తు జీవుడు ఈశ్వడు అంతా మొద్దైపోతాం. మనం ఈ కూర అన్నం, కూర అన్నం ఎలా కలుపుకుంటామో, ముద్ద ఎలా చేసేసుకుంటామో, పప్పు ఆవకాయ మరి అన్నం అన్నీ కలుపుకుని ముద్ద ఎలా చేసేసుకుంటాం, ముద్ద ఎలా పెట్టేసుకుని ముద్ద చేసే జాగ్రత్త. మరి జ్ఞానంలో ఎదిగి కొలిది హృదయం విశాలం అయ్యి కొలిది, మనస్సుకు లోతులు పెరిగి కొలిది ఈ జగత్తు, ఈ మన కళ్ళకు కనిపించే ప్రపంచం, ఈ ప్రపంచాన్ని చూసే జీవుడు, ఈ ప్రపంచాన్ని నియమించి ఈశ్వరుడు అంతా కలిసి ఒక ముద్ద అయిపోతాం. అప్పుడు ఆనాడు మనకు అద్వైత అనుభవం వచ్చి మనం పప్పు విడిగా తినం, ఆవకాయ విడిగా తినం, అన్నం విడిగా తినం, ముద్ద చేసుకుంటాం. అలాగే జగత్తు జీవుడు ఈశ్వరుడు ఎప్పుడైతే మన అనుభవం ఒక ముద్ద కింద అయిపోయిందో అప్పుడు అప్పుడు అమృతానుభవం, అప్పుడు అద్వైతానుభవం. ఆనాడు మన చిట్టారి కొమ్మకి చేరు అది పొందాలి. ఏదో ఆధ్యాత్మికం భౌతిక ఎల్కేజీలో ఉన్నప్పుడు మనకు ఆధ్యాత్మికం వేరు భౌతికం వేరు అని, అదే జ్ఞానంలో ఎదుగుదల వచ్చినప్పుడు, మనలో వికాసం వచ్చినప్పుడు, మన హృదయం యొక్క లోతులు పెరుగుతున్నప్పుడు, ఆనంద సాగరంలో మనం ఈదులాడుతున్నప్పుడు, అది దిస్ ఈజ్ దిస్టు దట్ ఈజ్ దట్ అనుకోం, దిస్ ఈజ్ దట్ దట్ ఈజ్ దిస్, అది ఇది ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే, ట్రూత్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒక్కడే, సత్యం ఒక్కడే అనే అనుభవం మనకు రావాలి. అదే అమృతానుభవం, అదే అద్వైతానుభవం, అదే మనకి కడసారి జన్మ. అనుభవం వస్తేనే కానీ మన ప్రకృతి విడిచిపెట్టదు, మా విడిచిపెట్టదు, పునర్జన్మలు విడిచిపెట్టవు, అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం తరుగుకుంటూ వస్తుంది, వెంటాడుతూ ఉంటుంది మనల్ని. అంటే నిజమైన విజయం ఏమిటంటే మనల్ని మనం జయించుకోవటమే, మన స్వభావం మీద మనం పై ఎత్తుకు రావటమే, మన స్వభావంలోంచి విడుదల, స్వభావంలో మన స్వభావంలోంచి మనం విడుదల పొందటమే అది నిజమైన విజయం. అయితే మామూలుగా మేము కూడా కొన్ని విజయాలు సంపాదిస్తున్నాం కదని అంటే మిథ్యా విజయాలు, మాయ విజయాలు, మాయ అంత నిజం, మా విజయాలు కూడా అంతేనే. మనల్ని మనం జయించుకుంటే, మనల్ని మనం నిగ్రహించుకుంటే, మనల్ని మనం అదుపులో పెట్టుకుంటే అది నిజమైన విజయం. ఏం చేత నిజమైన విజయం? మన హృదయంలో ఒక నిజం మనకు తెలియబడుతుంది కాబట్టి. ఇంకా ఎన్ని మిథ్యా విజయాలు, అబద్ధమైన ప్రపంచం ఎంత నిజమో, ఈ మాయ ఎంత నిజమో, ప్రకృతి ఎంత నిజమో, ఆ విజయాలు కూడా అదంతా డ్రీమ్ స్టార్. అయ్యే మాయంతో ఇప్పుడు మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, ఆ నేనులోనే మాయ ఎంత ఉంది. అంతేగా అది అనగాలి, నేను ఏదైతే మనకు మనస్సే లోపల నేనుగా వ్యక్తం అవుతుంది అది అనగాలి, అది అనగాలి. అంటే మన పూజ ద్వారా, మన జపం ద్వారా, మన ధ్యానం ద్వారా, మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన ద్వారా అది అణిదిలాగా, అది అణిదిలాగా, అది దాని మూలంలోకి మనస్సు అణిగిలాగా, మనస్సు పరచబడేట్టు మన జీవిత విధానాన్ని మలుచుకోవాలి. మనస్సు పరచబడాలి. మనం ఎత్తివారు చేతి బిడ్డల కింద ఉండకూడదు. భగవంతుడి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని జీవించాలి. నిన్న మనం చెప్పుకున్నాం, దేహాభిమానం అనేది భగవద్గీత ఏం చెప్పా అంటే నేను కల్పించలేదు, మనుషులను చూసి ప్రకృతిని చూసి మీరే నేర్చుకున్నారు పనికిరాని గొడవలన్నీ. ఇప్పుడు గర్వం ఉన్న మనుషులతో మనం స్నేహాలు మొదలు పెడితే మనకి 11 గర్వం వచ్చేస్తుంది. మీరు జనాన్ని చూసి నేర్చుకున్నారు ఈ గర్వాలు ఇవన్నీ. ఈ మధ్యన కొత్తగా ధనవంతులైన వారు ఒకరి ఇంటికి ఒకరు భోజనం చెప్పారండి, వారే చెప్పారు, వారు కొత్తగా ధనవంతులు అయ్యారు. కొత్తగా ధనవయించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే నరం మీద కురిపేస్తే ఎంత సలుపు ఉంటుందో, కొత్తగా ధనవయించిన వాళ్ళకి అంత గర్వం ఉంటుంది. నరం మీద కురిపేస్తే ఎంత సలుపు ఉంటుందో, కొత్తగా ధనవయించిన వాళ్ళకి అంత సలుపు ఉంటుంది అనమాట, అంత గర్వం వస్తుంది. అదే మామూలుగా అంతకు ముందు మాటలు కాకుండా ఏదో వికారాలుగా మాట్లాడుతున్నారు. అన్నం పెట్టారు, బాణ పెట్టారు, ఏదో 2 వేసారు, మాటలు వికారం మాటలు వస్తాయి. తర్వాత ఆవిడ ఆయన నాతో ఏం చెప్పారు, ఆవిడ ఏం చెప్పారంటే ఏమన్నా ఆవిడ ఆవిడేం సంపాదించలేదు, ఆవిడ భర్త సంపాదించాడు, ఆవిడ భర్త సంపాదించి ఈవిడి వికారం ఏంటంటే అమాయకురాలు ఈవిడ, ఆవిడ ఏదైనా సంపాదించి గర్వం తెచ్చుకున్నా పర్లేదు, ఆవిడ భర్త సంపాదించింది దానికి ఈవిడి గర్వం వస్తుంది, ఈవిడికి నోటికి పక్షవాతం ఏంటి కానీ, అంటే పతనం ప్రారంభం అవుతుంది. అని అన్ని ఛందాన్ని బట్టి నేర్చుకుంటాం. అది కృష్ణుడు చెప్పాడు, మీకు దేహాభిమానం, నేను దేహాభిమానం పెట్టుకోమని ఏమనలేదు. మీరు 10 దేహాభిమానం చూసి వాడిని చూసి మీరు దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు, మీరు 10 గర్వం ఉంటే మీరు గర్వం నేర్చుకుంటున్నారు, ఇవన్నీ ప్రకృతిని చూసి నేర్చుకుంటున్నారు, సంఘంలో మనుషులతో జతలు కట్టి సంఘాన్ని బట్టి నేర్చుకుంటున్నారు. మీకు సంఘం ప్రమాణం కానీ భగవంతుని వాక్యం ప్రమాణం, లోకంలో ఉన్న మనుషులు మీరు ప్రమాణంగా పెట్టుకుంటున్నారు కానీ భగవంతుని ప్రమాణంగా పెట్టుకోవటం లేదు. మరి ఏదో మీ దేహాభిమానాన్ని మీరు కల్పించుకుని ఇదంతా దేవుడు చేశాడు అనుకోవటం ఏంటి, నా మీద నా నెత్తి మీద వేస్తున్నారంటే ఈ పెంట అంతని గోల పెట్టాడు భగవంతుడు. మిమ్మల్ని గర్వం పెంచుకోమని, అహంకారం పెంచుకుని ఎక్కడ చెప్పానని ఏం చేస్తున్నాం, ఇదే ఆన్లైన్లో చూసి నేర్చుకుని. అంటే మంచి నేర్చుకోవడం కష్టం, చెడ్డ నేర్చుకోవడం తేలి, చెడ్డ నేర్చుకోవడం తొందరగా వచ్చేస్తున్నాం మనకి, ఇంకా మంచి నేర్చుకోవడం కష్టం. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే, ఏమంటే దేహాభిమానం అనేది తగ్గటం కష్టమేమో, దేహం పట్ల అభిమానం, ఆ దేహంతో తదాత్యం, ప్రపంచంతో తదాత్యం, మనం కానిదానితో తదాత్యం, మనం కానిదానితో తదాత్యం. ఇక్కడ రమణ మహర్షి గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు, సుఖం కోసం వెతకటం తప్పులేదు, సుఖం కోసం వెతకటం తప్పులేదు, అయితే తప్పుల్లా ఎక్కడ ఉందంటే అది లేని చోట వెతుకుతున్నారు, ఉన్న చోట వెతికే మానేస్తున్నారు. సుఖం కోసం వెతకటంలో తప్పు లేదు, కానీ తప్పు ఎక్కడుందంటే సుఖం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నారు, సుఖం ఎక్కడ ఉంది అక్కడ వెతకటం మానేస్తున్నారు, అది తప్పు. అందుకని సుఖం వెతకటం తప్పు కాదు, సుఖం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నారు. సుఖం ఎక్కడ ఉందో అక్కడ వెతకటం లేదు. అయితే మీరు కోటి జరిపిన వచ్చినా ఎక్కడ వెతుకుతున్నారు కాబట్టి అది దొరకదు. ఎక్కడ ఉందో వస్తువు ఎక్కడ ఉందో అక్కడ వెతికితే అది దొరుకుతుంది. వస్తువు ఎక్కడ లేదో అక్కడ వెతికినా దొరకదు. అది తప్పు. సుఖం కోసం పాదులాడటం తప్పు కాదు, లేని చోట వెతకటం తప్పు, ఉన్న చోట వెతక్కుపోవటం తప్పు. నాకు దేహాభిమానం ఎక్కువగా ఉందండి, దేహబుద్ధి ఎక్కువగా ఉంది, ఏమైనా తగ్గే ఉపాయం ఉందా, ఏమైనా పాల్చబడుతుందా అని అడుగుతున్నారు. అంటే దీనికి మన దేహాభిమానం తగ్గించుకోవడానికి ఈశ్వరుని ప్రార్థించడం, అవతార పురుషులను గౌరవించడం, ప్రార్థించడం, వారి మాట వినటం, వారు చెప్పినట్టుగా నడుచుకోవటం, ఈశ్వరుడు చెప్పినట్టుగా నడుచుకోవటం, ధ్యానం చేయటం, జపం చేయటం, అంత దేహాభిమానుల నుంచి విడుదల పొందటానికి. అక్షర మన మాలలో రమణస్వామి ఏమని అన్నారంటే, దోషరహిత నీవు నాలో ఐక్యమై నిత్యానందమయమునర్పము అరుణాచర. నా మనసులో దోషాలు ఉన్నాయి, నీలో దోషం ఎలా ఉంటుందో ఏమీ లేనివాడు అరుణాచరు. అరుణాచరేశ్వరుడు, దోషం అనేది ఎలా ఉంటుందో, నీవు లేనివాడు, ఉండే అవకాశం కూడా నీకు లేదు. ఆకాశం లాంటి చెట్లు నలకలు ఉండొచ్చు, కాలువలో నలకలు వచ్చు, ఆకాశం నుంచి పులుస్తున్న వర్షానికి నలకలేంటి? మీరు ఎప్పుడైనా వర్షం కురిస్తా అంటే గ్లాస్ తోటి ఎలా పట్టుకొని నీళ్ళు అందరూ ఒక్క నలక ఉండదు. నువ్వు ఆకాశం లాంటి వాడు, ఆకాశం లాంటి వాడు నువ్వు, నీలో నలకలేంటి? దేనితోటి అసలు అటాచ్మెంట్? అటాచ్మెంట్ ఇస్ షిన్. ఏది దేనితోటి అటాచ్మెంట్ లేనివాడు, దేనితోటి అటాచ్మెంట్ లేని. అసలు ఇంకోటి, మనిషి ఏదైనా పాపం చేస్తే మోహం వల్లే చేస్తాడు. మోహం లేనివాడు పాపం చేయవలసిన పని లేదు. అంటే ఏ దోషము లేనివాడు అరుణాచలేశ్వరుడు, ఏ దోషము లేనివాడు నువ్వు. నా మనస్సులో దోషాలు ఉన్నాయి, నా మనస్సులో దోషాలు ఉన్నాయి అంటే నువ్వేం చేస్తున్నాడు, నేను నీ పాదాలను ఆశ్రయించాను అంటే ఏ దోషము లేని నువ్వు నన్ను నాలో ప్రవేశించి నా దోషములోంచి, నా బలహీనతల్లోంచి నన్ను విడుదల చేసి నువ్వు ఎట్టి ఆనందం అనుభవిస్తున్నావో అటు ఆనందానికి నన్ను వారసుని చెయ్యి అరుణాచలేశ్వరుడు. దోషరహిత నీవు నాలో ఐక్యమై. తర్వాత ఇంకోటి భక్తి, మనకి మనకున్న భక్తి నిజమైతే దేవుడికి మనకి దగ్గర సంబంధం వస్తుంది. అంటే ఎటువంటి సంబంధం వస్తుందంటే, అన్నిటికంటే దగ్గరగా మన దేహం ఉంటుంది, మన దేహానికంటే దగ్గరగా ఉంటాడు భక్తి. అన్నిటికంటే మనకి దగ్గరగా ఉండేది ఏంటి మన దేహమే? అన్నిటికంటే మనకి దగ్గరగా ఉండేది ఏంటి? మన ఎక్కడికెళ్ళి కూడా వచ్చేస్తుంది, మనకు కూడా వచ్చేస్తుంది. అంతకంటే దగ్గర మన భక్తి నిజమైతే, అందులో పరిపక్వత ఉంటే అంతకంటే దగ్గరగా ఉంటాడు ఈశ్వరుడు. మన దేహము కంటే, మన ఇంద్రియముల కంటే, మన మనస్సు కంటే అత్యంత సమీపంలో ఉంటాడు ఈశ్వరుడు. మన భక్తి నిజమైతే ఆయన స్వరూపం మనకి ఇవ్వకుండా విడిచిపెట్టడం, ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు ఆ జన్మకు ఆ జన్మ వెంటాడుతాడు. అంటే మనం పునర్జన్మలో ఎక్కడ జన్మించామో మనకు తెలియదు, కానీ ఆయనకి తెలుస్తుంది. రాబోయే జన్మ ఏమిటో మనకు తెలియదు. అస్వతంత్రుడు, పరతంత్రుడు, ఎత్తివారు చేతి పెట్టడం, మాయలో మాయ చేతిలో ఆట బొమ్మలం, కీరి బొమ్మలం. అందుకే మనకు తెలియదు రాబోయే జన్మలు ఎక్కడ జన్మిస్తామని. ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? ఈశ్వరుడికి తెలుసు. అంటే మన భక్తి నిజమైతే అది కంటిన్యూ, ఆ భక్తి జన్మజన్మలకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు, మన బలహీనతను తొలగించి ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు ప్రతి జన్మలో వెంటాడుతాడు, వాడే ఈస్తాడు. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క బయటికి రాదు. అయితే ఏ జీవుడి పట్ల ఈశ్వరుడికి దయ కలిగిందో, ఏ జీవుడి పట్ల ఈశ్వరుడికి అనుగ్రహం కలిగిందో, ఆ జీవలక్ష్యాన్ని పోగొట్టి ఈశ్వరుడు తన స్వరూపం ఇచ్చే వరకు ఆ జీవుడిని వెంటాడుతాడని శాస్త్రం చెబుతాను. దోషరహిత నీవు నాలో ఐక్యమై. దోషం ఎలా ఉంటుందో తెలియని వాడు నువ్వు. నాకు దోషం అంటే ఎలా ఉంటుందో తెలియని వాడు అయ్యా నువ్వు. ఇప్పుడు మనం సిగరెట్లు కాల్చుకుంటున్నాం అనుకోండి, సిగరెట్లు అలవాట్లేని వాడితో స్నేహం చేస్తే నెమ్మదిగా తగ్గించుకుంటాం. మనం ఒక పెట్టి కాల్చండి, 10 పెట్టులతో కాల్చి వాడితో స్నేహం చేస్తే మనం 10 పెట్టులకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకు సిగరెట్లు మానేయాలి ఉందనుకోండి, సిగరెట్లు కాలుస్తున్నాం అనుకోండి, ఆ సిగరెట్లు అలవాట్లేని వాడితో స్నేహం చేస్తే 1 సంవత్సరం మనం కూడా మానేస్తాం. మనం కాల్చి ఒక పెట్టి, ఆడు 10 పెట్టి కాల్చిన ఆడనకాల మనం తిరుగుతానికి మనమే అలవాటు అయిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. దోషరహిత నీవు నాలో ఐక్యమై. దోషాలు ఎలా ఉంటుందో తెలియనటువంటి నాలో ప్రవేశించి నా స్వభావంలోంచి నన్ను విడుదల చేసి నా బలహీనతలు ఉంటే, నీలో ఈ బలహీనత ఉంది, ఆ బలహీనత ఉందని ఆక్షేపించకం. ఆక్షేపిస్తే ఆక్షేపించడం కూడా నీలో పొరపాటు అవుతుంది. పొరపాటు లేనివాడని ముందు సంకెళ్ళు పడేసి, నా ముక్కు వంకరగా ఉందని ఆక్షేపించకు. వంకరలు ఆ వంకరగా ఉందని ఆక్షేపించకయ్యా. వంకర ఏదనంటే తీసేసి నీతోటి సమానమైన వాడిగా ఇచ్చే. ముక్కు వంకరగా ఉంటే ముక్కు వంకరగా ఉందని ప్రకృతి మనుషులు ఆక్షేపిస్తారు. ప్రకృతి మనిషికి నీకు తేడా ఏమిటి ఇంకా? అంచేత నాలో ఐక్యమై దోషరహిత నీవు. నాలో డిఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలియలేని వాడు నువ్వు. లోపాలు, పాపాలు, తాపాలు, కోపాలు, రోషాలు ఎలా ఉంటాయో తెలియని వాడు నువ్వు. కోపం ఎలా జయించాలో దానికి సంబంధించిన పుస్తకాలు 1000 ఉన్నాయి. అవి ఈ పుస్తకాలు మనకేమే కానీ ఈశ్వరుడికి అక్కర్లేదు. అది ఎలా ఉంటుందని తెలియదు కాబట్టి రోగాలు ఉన్నవాడికి హాస్పిటల్ కానీ రోగం లేనివాడికి హాస్పిటల్ ఎందుకు? దోషరహిత నీవు నాలో ఐక్యమై అంటే నా ఆనందం నాలో ఆనంద సముద్రం ఉంది, నాలో ఆనంద అది నా అనుభవం లేదు, నా చేతికి అందటం లేదు ఆ వాటర్. నా చేతిలో ఉన్న జ్ఞాన గంగ, ఆ శాంతి గంగ, ఆనంద గంగ నా చేతికి అందటం లేదు, ఏదో అడ్డొస్తున్నాయి. అంచేత ఆ దోషాలు నువ్వు తీసేసి నా జ్ఞాన ఆలోచన గంగ నాకు అందేటట్టు చెయ్యి. నువ్వు ఎంతైతే ఆనందాన్ని అనుభవిస్తున్నావో, ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, కాంతి స్వరూపుడు, ఈశ్వరుడు, అంచేది నువ్వు ఎంతే ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నావో, ఎటువంటి శాంతిని ఊగిసలాడుతున్నావో, అది నాలో ఉన్న ఏదైనా లోపాలు ఉంటే తొలగించి నా హృదయంలో ఉంటుంది శాంతి సాగరం నా చేతికి అందేటట్టు అనుగ్రహించారు. నా చాలా దోషరహిత నీవు నాలో ఐక్యమై నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో అది ఎలాగ పెర్మనెంట్ హ్యాపీనెస్. ఏమి హ్యాపీనెస్? పెర్మనెంట్గా ఉండాలి. ఏదో గంటలు ఉండి ఇంకో గంటలు పొద్దున బాగానం ఉదయం బాగానే ఉన్నామని మళ్ళీ మధ్యాహ్నానికి ఏదో తేడా వచ్చేసిందండి, మధ్యాహ్నం బాగానే ఉన్నామని మళ్ళీ సాయంత్రానికి ఏదో తేడా వచ్చిందండి, నిన్న బాగానే ఉందని శాంతిగానే ఉన్నామండి, ఈవేళ మళ్ళీ అశాంతి వచ్చేసిందండి, నిన్నేమో మరి నిన్న చూస్తే చాలా బాగున్నామండి, ఏనుగు మీద కూర్చున్నట్టుందండి, ఇవాళ పడిపోయినట్టుందండి, ఇలాగే ఇలా పెర్మనెంట్ హ్యాపీనెస్. అసలు నీ జడ్డు చూసిన పంచదార డబ్బాలో చేమన పడేస్తే ఆ చేమ జీవిత చేమ ఎలా ఉంటుందో అటువంటి ఆ పరిస్థితిలో పడదు. నన్ను సంతార డబ్బాలో చేమన పడేస్తే ఇంక దానికి బయటికి రావాలని అటువంటి ఆనంద సాగరములో, శాంతి సాగరములో, ఆ జ్ఞాన సాగరములో నేను ఊగిసిరాడేటి నువ్వు అనుగ్రహించలేనా పని నీ పని, ఇంకో పనే లేదు. ఎంతదంటే అని అసలు దేవుడు మానవ రూపం ధరించడం, అనుగ్రహించడానికి, ప్రేమించడానికి తప్పించి ఇంకో పని లేదు. ఆయనకి సొంత పని అంటూ లేదు. సొంత పని ఆంజనేయ స్వామి సొంత పని అంటూ లేనివాడు. ఆయన అంశే శిరిడి సాయిబాబా. మనకు అన్ని సొంత పనులు. ఏ వారు భగవద్గీత చెప్తున్నారు వచ్చి 10 నిమిషాలు వినంటే మాట ఎక్కడ సాగుతుందండి? సాగటం అంటే అది అన్ని సొంత పనులే. ఇతరుల కోసం ఏమీ చేయరు వాళ్ళు. భగవద్గీత వారు ఏదో చెప్తున్నారు వచ్చి మాకెక్కడ సాగుతుందంటే వాళ్ళ స్వార్థం కోసం 24 గంటలు కృషి చేసుకుంటున్నారని అర్థం. అంట అది చెప్పకుండా చెప్పటం అంటారు. మనకు తలకాయలు ఉంటే మనం అర్థం చేసుకోవాలి. వారికి సాగపెట్టండి. సాగే ఏం చేస్తున్నారు? లోకాన్ని, లోకోద్ధరణ కోసం ఏమైనా పని చేస్తున్నారా? వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పని చేసుకుంటారు. నిండా స్వార్థం, నిండా స్వార్థం ఉన్నా పర్లేదు, దానికి తాగి ఇంకో కపటం, మాటలో కపటం, చేష్టలో కపటం. ఇది ఇందులో లాజిక్ కూడా ఉంది. కొంతమంది స్వార్థంగా ఉంటారు, క్రూరత్వం ఉండదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారో, క్రూరత్వం ఉండదు. కొంతమందికి క్రూరత్వం ఉంటుంది, పెద్ద స్వార్థం ఎక్కువగా ఉండదు. క్రియలుగా ఉంటారు, పెద్ద స్వార్థం ఉండదు. మనుషులు ఎక్కడొస్తుంది సమాజానికి, ప్రపంచానికి ఎవరితోటి ప్రమాదం అంటే, 100 రూపాయలు స్వార్థం ఉంటుంది, 100 రూపాయలు క్రూరత్వం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళని ప్రపంచంలోని తొలగించేటానికి నేను అవతరిస్తా అన్నాడు కృష్ణుడు. అది వాళ్ళ వల్ల, వాళ్ళని తొలగించడం మీ వల్ల అవ్వదు, వాళ్ళని తొలగించడం మీ వల్ల అవ్వదు అయ్యా. వాళ్ళని అటువంటి మనిషిని 100 రూపాయలు క్రూరత్వంగా ఉన్న వాళ్ళని, 100 రూపాయలు స్వార్థపరత్వంతో ఊపిస్తులాడి వాళ్ళని తొలగించడానికి, వాళ్ళని సృష్టిలోంచి తొలగించడానికి, రిపేర్ చేయడానికి సృష్టిని అవతరిస్తాను. అంత ఏళ్ళ నెల చంపుతాను, 6 నెలలు చంపుతాను. అర్జునుడు అన్నప్పుడు ఏమయ్యా ఏమిటి నీకు? ఇప్పుడు వాళ్ళ చేతిలో నువ్వు చచ్చిపోతే నీకేం వచ్చింది? స్వర్గానికి వెళతావు. నీ చేతిలో వాళ్ళు చచ్చిపోయారనుకో రాజ్యాన్ని ఏలుకుంటావు. ఏమొచ్చింది ఇదంతా? అదైనా ఏమి ఇబ్బంది లేదు, నువ్వు చనిపోయినా ఇబ్బంది లేదు, నీ చేతిలో వాడు చనిపోయినా ఇబ్బంది ఏమి లేదు. వాడు చనిపోతే నీకు రాజ్యం వస్తుంది. వాడి చేతిలో నువ్వు చనిపోతే, ఒక మంచి పని చేసే ప్రయత్నంలో నువ్వు చనిపోయావు కాబట్టి నీకు స్వర్గం వస్తుంది. అదంతా పక్కన పెట్టు. నీకు నేను సారథిగా పనిచేస్తున్నాను, నీకు నేను మంత్రిగా పనిచేస్తున్నాను, శాంతి సామ్రాజ్యానికి, ఐశ్వర్యానికి నేను అధిపతిని చేస్తాను అర్జున అన్నాడు. వాడు ఈశ్వర్ ఈ బుడ మొక్కల ముక్కలు చెప్పాడు. ముందు లాజిక్ చెప్పాడు. కౌరవుల చేతిలో నువ్వు చచ్చిపోతే ఏముంది? స్వర్గానికి వెళ్తావు. ఏంటి ఒక మంచి ప్రయత్నంలో ధర్మ సంస్థాపన అర్థం, భగవంతుడికి ఏ పని అయితే ఇష్టం ఆ పని నువ్వు చేస్తున్నా కూడా చస్తే చావు, స్వర్గానికి వెళతావు. అలా కాదు, నువ్వు జయిస్తావు, రాజ్యం ఉంటుంది. భగవంతుడు చేసే పనిలో నువ్వు భాగంగా ఉన్నావు కూడా నిజంగా నువ్వు చనిపోయినా స్వర్గానికి వెళతావు. అది డూ ఆర్ డై. అదంతా విడిచిపెట్టు. అదంతా నీకు మంత్రిగా ఉన్నాను, నీకు సారథిగా ఉన్నాను, నీకు గుర్రాలు. ఇప్పుడు గుర్రాలను తోలేవాడిలోనే కర్ర చేతిలో ఉండాలి. ఎవడైతే గుర్రాలను తోలుతున్నాడో, కృష్ణుడు గుర్రాలను తోలాడు, కర్ర కూడా ఆడి చేతిలో ఉంది. ఇప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే, గుర్రాలేమో మన్మోహన్ సింగ్ తోలుతున్నాడు, కర్రేమో సోనియా గాంధీ చేతిలో ఉంది. గుర్రాలు ఎవడి చేతిలో ఉన్నాయి? ప్రధానమంత్రి చేతిలో ఉన్నాయి. కర్ర ఎవడి చేతిలో ఉంది? సోనియా గాంధీ చేతిలో ఉంది. గుర్రాలు ఎవడైతే తోలుతున్నాడో వాడి చేతిలోనే కర్ర ఉండాలి. కృష్ణుడు గుర్రాలను తోలాడు, ఆ కర్ర వాడి చేతిలో ఉన్నవాళ్ళు. కర్ర ఇంకోటి చేతిలో పెట్టుకుని ఇంకోటి గుర్రాలు తోలమంటే, నేను చెప్పిన ఈ సూత్రానికి పరిణామం 1 సంవత్సరంలో మీకు తెలుస్తుంది. నువ్వు మన్మోహన్ సింగ్ నన్నావు, మంచివాడు అనుకుంటున్నావు, ఈ అడిగి చేయి కర్ర, ఈ అడిగి ఏదో ఒకటి చేస్తాడు. మనం ఏదో మంచి పని చేసి ఎవరికైనా కొంత స్వతంత్రం ఇవ్వాలి కదా, ఏమైనా ఏదో సాధించగలమని ఎక్కడికో పంచాం అనుకోండి, వాడు కొంత స్వతంత్రం. కృష్ణుడి చేతిలోనే కళ్ళు ఉంది, కళ్ళలే కాదు కర్ర కూడా వాడి చేతిలో. ఆ డ్రైవర్కి ఆ మెలకువలు ఉంటాయి. దుర్యోధనుడు ఒకటి అన్నాడు, భీష్ముడి శరీరం విడిచిపెట్టాక దుర్యోధనుడు ఏమనంటే, దుర్యోధనుడు ద్రోణుడితో ఏమని ద్రోణాచార్యుడితో ఏమని చెప్పాయంటే, ధర్మరాజు బతికుండగా నా చేతికి పట్టిపోయా అన్నాడు. ధర్మరాజుని చంపేసి నువ్వు తీసుకురావద్దు, అది బతికుండగా నా చేతికి పట్టేకపోతాను, నేను చేస్తాను నీకు ఇస్తాను అన్నాడు. సాయంత్రం లోపల నీకు పట్టిచ్చేస్తా. ఎక్కడో యుద్ధం చేస్తున్నారు కృష్ణ. వీడు ద్రోణుడు లోపల ఉద్దేశం దుర్యోధనుడి యొక్క మాట నిలబెట్టడం కోసం, ఎక్కడ ధర్మరాజు ఉన్నాడు ఎక్కడ ధర్మరాజు ఉన్నాడు ఆయన యుద్ధం వెతుక్కుంటూ ధర్మరాజును ధర్మరాజుని బంధించి దుర్యోధను పాదాల దగ్గర పడవేయటానికి ద్రోణాచార్యుడు వెతుక్కుంటూ వస్తున్నాడు. దగ్గరికి వచ్చేస్తే పాండవ సైన్యం ఒక్కసారి ఇర్రికేకలేసింది. ధర్మరాజు పట్టుబడిపోతున్నాడు. ధర్మరాజు పోతే పెద్దవాడు అగ్రజు, ఇక రాజిపోతే సైన్యం ఏం చేస్తుంది? అప్పుడు పరమాత్మ ఒకసారి రథం ఏవైపు సడన్ గా ద్రోణాచార్యుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ చెప్పేశాడు రథం. ఇది అర్జున ఎక్కడ కాదు, మనం చేయవలసిన పని మరవచ్చాడు. రథం దగ్గర ఆ చేతిలో కర్ర ఉంది, రథ గుర్రాలను అక్కడ పరిగెత్తించాడు. అక్కడ ఒక్కసారి సైన్యం వెర్రి కేకలేసింది. ద్రోణుడు ధర్మరాజు పట్టుబడిపోయాడు, విరోచిత యుద్ధం చేస్తున్నాడు ద్రోణుడు. సరిగ్గా ఇంకా 5 నిమిషాల్లో దొరుకుతాడనగా అర్జున్ కృష్ణార్జున వచ్చి వాలిపోయాడు. అక్కడ ద్రోణుడు ఉతికి ద్రోణుని వెనక్కి తరలేశాడు. ద్రోణుడు సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ నరనారాయణుడు అర్జునుడు, నరుడు కృష్ణుడు నారాయణుడు, తరిమి విడిచిపెట్టాడు ద్రోణాచార్యం. వెళ్ళిపోయాడు సూర్యుడు, ఇప్పుడు యుద్ధాలు లాంటి కాదు, సూర్యుడు అస్తమించడానికి యుద్ధం ఆపు చేసేస్తాడు. అప్పుడు అంటాడు ద్రోణుడు, అంటాడు దుర్యోధనుడు, ఎంత ప్రయత్నం చేశాను ధర్మరాజుని పట్టుకోవడానికి. కృష్ణార్జును యుద్ధంలో ఉండగా నారాయణుడు అక్కడ రథం తోలుతంటే, గుర్రాన్ని తేలుతంటే వాడి చేతిలో కర్రన్నంతకాలం నేను ద్రోణాచార్యుని పట్టుకోలేడని. అది పరమాత్మ యొక్క కానుక, పరమాత్మ యొక్క దయ. ధర్మరాష్ట్రుడు అంటాడు, నీకు పరమాత్మ స్వయంగా పరమాత్మ ఏంటి, నేను నీకు సేవకుని, నేను మంత్రిని. ఈ సృష్టి అంతా మొత్తం యుగాది ప్రపంచాలంతా, ఈ లోకం ఇతర లోకాలన్నీ మొత్తం లోకాలన్నీ ఎవడైతే ఎవడు పొట్టగాయితో ఉన్నాయో అటువంటి నారాయణుడు అంటాడు ధర్మరాజుతోటి, నీకు నేను సేవకుని, నీకు నేను మంత్రిని. అంటే శరణాగతి భగవంతుడికి ఎవడైతే శరణాగతి చేశాడో వాడికి పాలేడుతనం చేస్తాడు భగవంతుడు. అయితే మనం అందరూ చేసి తప్పు ఏంటంటే, మన అహంకారంతో దేవుని కొలుస్తాం, ఇంకే మనం ఎందుకు పనికి వస్తాం చెప్పండి. మన అహంకారంతో దేవుని కొలవటేంటి? దేవుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, నువ్వు అనుకున్నట్టు ఉంటాడా? వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. నీ అహంకారంతో నీ మనస్సుతో దేవుని కొలవటా? నీ మనస్సు లేదని చెప్తే లేనట్ట. ఇంతడో నీ మనసు, నీ అహంకారంతో నువ్వు దేవుని కొలుస్తావా? నీ అహంకారం ఏపాటిది, ఎంత లేదు అసలు. దేవుని కొలవటానికి నీ అహంకారం పనికి వస్తుందా? పనికి రాదు. మనకి ఇంక ఒకటే చేద్దాం, భక్తులకు కూడా ఇదే పని, మన అహంకారంతో దేవుని కొలవటం. మనం ఎందుకు పనికి వస్తాం ఇంక? నువ్వు అల్లాని నీ మనసుతో కొలవటేంటి? నీ మనసు ఏపాటిది? అది నీ జీవితం ఏపాటిది? వాట్ ఇస్ ది మ్యాన్ ఫ్లైట్ టు ఎటర్నిటీ? అది నీ మనసుకి భగవంతుడికి పోలికేంటి? భగవంతుడు అంటే ఒక మహాసముద్రం, మనస్సు అంటే ఒక నీటి బుడక్క, నీటి తుంపర. ఈ తుంపరాడి సముద్రాన్ని కొలుస్తుందా? ఇంకా కొలతలు నీకు కావాలన్నమాట. నీ కొలతలు అందుతాడా ఈశ్వరుడు? నాకు దేహాభిమానం తగ్గటం లేదు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దేహాభిమానం తగ్గటం లేదు, దేహబుద్ధి శవబుద్ధి తగ్గటం లేదు, ఆత్మబుద్ధి రావటం లేదు. ఆ బ్రహ్మం నేను చెప్పాను, భగవంతుడికి మొట్టమొదటి రూపం బ్రహ్మం. తర్వాత ఇవన్నీ కృష్ణుడు, రాముడు, అర్జునుడు, అల్లా, యెహోవా, మరొకటి ఈ అవతారాలనే తర్వాత వచ్చినాయి. భగవంతుడికి మొట్టమొదటి రూపము బ్రహ్మమంటే బ్రహ్మమే, ఒక్కటంటే ఒక్కటి. నా దేహాభిమానం తగ్గుతుందా సాధన చేస్తే? అసలు మనం మాయలో ఎక్కడ పడుతున్నాం అంటే, ఇగో నాది ఫలానా పేరు, ఎల్లమ్మ, సుబ్బమ్మ, పుల్లమ్మ, నా దేహం ఎలా ఉంటుంది, పొట్టిగా ఉంది, పొడిగ్గా ఉంది, నల్లగా ఉంది, ఎర్రగా ఉంది, దేహం బాగానే ఉంది, తెలివైందే ఈ దేహం, తెలివైందే లేకపోతే తెలివి తక్కువ ఉంది, తెలివి తక్కువదే, లేకపోతే ఇది బంగారు బూట్లోనే ఉంది, ఇది బంగారు బూట్ తాటాకింట్లో లేదు, ఇది పెద్ద పెద్ద మేడల్లోనే ఉంది, బాగా పొట్టిగానే ఉంది, లేకపోతే పొడిగ్గానే ఉంది, ఎర్రగానే ఉంది, తెల్లగానే ఉంది. ఆ దేహానికి సంబంధించిన గొడవ ఇవి ఉంటాయి కదా, అలిపో పొట్టు పొడుగు ఏదో ఉంటుంది కదా, లావో సమం ఏదో ఉంటుంది. ఆ దేహానికి పేరు ఒకటి ఉంటుంది, ఎల్లమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మని. ఇంకా రూపంతో ఆ నామంతో పట్టుకుని చచ్చిపోయే వరకు ఏడుస్తాం, ఇందులోంచి బయటకు రాలేము. మనకు అజ్ఞానంలోంచి బయటకు రాలేము, అవిద్యలోంచి బయటకు రాలేము, అహంకారంలోంచి బయటకు రాలేము. అసలు మనకు అజ్ఞానంలోంచి అహంకారం వచ్చింది, తల్లి కడుపులోంచి బిడ్డ ఎలా వచ్చిందో అజ్ఞానంలోంచి అహంకారం వచ్చింది. అదే రమణ మహర్షి గారు చెప్పారు, నీ శరీరం పుట్టిక నిజం కాదు. శరీరం పుట్టిక నిజం కాదు కాబట్టి శరీరం చావు కూడా నిజం కాదు. నువ్వు నిజమైన పుట్టినరోజు ఈ నేను అనే తలంపు, నేను అనే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తాందో, ఎక్కడ పుట్టి వస్తాందో, అంటే నేను నేను యొక్క నేననే తలంపుకి, నేననే భావనకి పుట్టికి స్థలం హృదయం. అత్తవారు అత్తవారు సహస్రారం, అత్తవారం సహస్రారమేమో అత్తవారి ఇల్లు. నేననే తలంపుకి, ఆ భావనకి, ఆ జీవుడికి పుట్టింది హృదయం. పుట్టింట్లో జన్మిస్తాడు, విజృంభించడం శిరస్సులో విజృంభిస్తాడు. ఈ నేను అనే భావన, ఈ నేను అనే తలంపు. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఆ తల్లి కడుపులోంచి బిడ్డ ఎలాగో వస్తుందో, అజ్ఞానంలోంచి నేననే తలంపు వస్తుంది. అజ్ఞాన అజ్ఞానం అక్కడ ఉందంటే నేను అనే తలంపు ఉంటుంది, ఆ దేహభావన ఉంటుంది. దేహ అజ్ఞానం చెప్పి దేహాభిమానం ఉంటుంది. అజ్ఞానం నశించిన మరుక్షణంలో నీకు దేహాది నీకు దేహబుద్ధి ఉండదు, ఆత్మబుద్ధి వచ్చేస్తుంది. ఆత్మబుద్ధికి రావటానికి జ్ఞానం వల్ల ఆత్మబుద్ధి వస్తుంది, అజ్ఞానం వల్ల దేహబుద్ధి వస్తుంది. బాగా గ్రహించండి, ఈ నేను అనే భావన. ఇదే గణపతి శాస్త్రి గారు మొట్టమొదటిలో విరూపాక్ష గగనంలో ఉండగా భగవాన్ని అడిగిన ప్రశ్న ఇదే. చదవలసిన గ్రంథాలని చదివాను, చేయవలసిన తపస్సులని చేశాను, తపస్సు యొక్క చేయవలసిన జపాలు చేశాను, తపస్సు యొక్క స్వరూపం నాకు తెలియటం లేదన్నప్పుడు భగవాన్ 2 నిమిషాలు మౌనంగా ఉండి నేను 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 అనే తలంపు, నేను అనే భావన ఎక్కడి నుంచి ఉదయించి వస్తాందో, ఎక్కడి నుంచి పుట్టి వస్తాందో ఒక్కసారి బాగా శ్రద్ధతోటి దాన్ని పరికించి చూస్తే, దాన్ని పరిశీలన చేసి చూస్తే, ఆ నేననే తలంపును శోధించి చూస్తే, అది ఎక్కడైతే పుడతాందో అక్కడికి వెళ్ళి మాయమైపోతుంది. అదే తపస్సు. ఓ అరుణాచలేశ్వరుడా, నా శరీరం కుంగిపోకుండా, మనస్సు బెంగల్లో పడకుండా, శరీరం కృషించిపోకుండా, సాధన పేరు చెప్పి మనస్సు నరిగిపోకుండా, ఈ ఏమి శారీరకానికి బాధ లేకుండా, మనస్సుకి క్షోభ లేకుండా, శరీరానికి బాధ లేకుండా, ఈ ప్రక్రియలో నన్ను ఇబ్బంది పెట్టకుండా, నీ దైవల్లే నాకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు నా చరిస్తుడు అన్నాడు రమణ మహర్షి. అక్షరమణం మనం పురాణాల్లో చదువుతున్నాం, ఏవుని ఆకులు తిని, అన్నం లేకపోతే ఆకులు తిని, ఆ నదుల్లో ఉన్న నీళ్లు తాగి కృషించిపోయి కృషించిపోయి ఎండిపోయి ఎండిపోయి తపస్సులు చేసి ఆ పొందేది ఎప్పుడూ పొందేరని పురాణాల్లో చదువుతున్నాం. నా శరీరం కృషించిపోకుండా, నా మనస్సుకు క్షోభ లేకుండా, ఏమి ఇబ్బందులు పెట్టకుండా, సఫరింగ్కి గురి చేయకుండా, కేవలము నీ దయ వల్ల, అవుట్ ఆఫ్ యువర్ లవ్, నీ కంపాషన్ వల్ల, నీ ప్రేమ వల్ల ఈ సర్జరీ ఏమి నా బాధ లేకుండా చేసి నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించు అరుణాచలేశ్వరుడా. నీ ప్రేమ ఇట్టిదని, నీ దయ ఇట్టిదని ఏమి చెప్పగలను నేను? కవినా? కవిని కాదే. నేను రచయితనా? రచయితనా కాదే. ఒకవేళ చెబుతానికి ప్రయత్నం చేసినంత కవిత్వం నా దగ్గర లేదే. శరీరాన్న బాధ పెట్టలేదు, మనసును క్షోభ పెట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి సత్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నిజాన్ని నాకు అనుభవంలోకి తీసుకొచ్చావు. ఈ ప్రక్రియలో నన్ను నాకు నొప్పించకుండా, నాకేమి నొప్పించకుండా చేసేవారు నాకు తెలుసు. ఎందుకంటే ఏమి కావాలి? ఎంత దయ, ఎంత దయగలవాడు నువ్వు? ఊరికే కొండలాగా కనిపిస్తున్నావు, రాళ్ళగుట్టలాగా కనిపిస్తున్నావు. దయే కేవలం కంపేషనే, దయే ఆ దయ యొక్క ఆ దయే ఆ ప్రేమే ఊరికి గిరిరూపం ధరించింది. అది స్థూల నేత్రాలకి ఈ మాంసంతో తయారు చేసిన ఈ కళ్ళకి తెలియదు. ఆ సూక్ష్మ నేత్రంతో ఆ జ్ఞాన నేత్రం ఉన్న వాళ్ళకి అది కనిపిస్తుంది. నువ్వుకయ్యే దయాస్వరూపుడని, గిరిరూపమైనట్టు కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. చూడటానికి కొండలాగా కనిపిస్తున్నావు, నువ్వు నిజంగా కొండవా? కొండవు నిజంగా రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు, నువ్వు రాళ్ళ గుట్టవే కాదా? దయాస్వరూపుడువు, జ్ఞానస్వరూపుడువు. నువ్వు దయకు సంబంధించిన కొండవు, జ్ఞానానికి సంబంధించిన జ్ఞానగిరి, ప్రేమగిరి, కరుణాగిరి అయ్యా. నువ్వు కరుణాస్వరూపుడు, పైకి మటుకు రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు. నువ్వు రాళ్ళ గుట్టవు కాదు, నువ్వు కొండవు కాదు, నువ్వు కరుణాస్వరూపుడని నేను ఇతరులకి నేను ఎలా చెబుతున్నాను? అది నీకు చెప్పటం ఇష్టం ఉండదు, నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను, నన్ను క్షమించి ఆశీర్వదించి నీ శుభాశిష్ఠుని నాకు ప్రసాదించు అరుణాచలేశ్వరుడా. నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను, దయాస్వరూపుడిని ఇతరులకి చెప్పడానికి కూడా నీకు ఇష్టం ఉండదు. నీకు ఇతరులు లేరు మరి నీకు, కానీ నేను ఇతరులకు చెబుతున్నాను. నేను ఇతరులకు చెప్పడం నీకు సుతరాము ఇష్టం ఉండదు, నీకు ఇష్టం లేని పని చెబుతున్నాను. ఎలా ఎందుకు చెబుతున్నానంటే చెప్పాలని చెప్పడం కాదు, ఉండలేక చెబుతున్నాను, ఆపుకోలేక చెబుతున్నాను, ఆపుకోలేని ప్రేమ. కానీ ఈ పొరపాటుకి నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచలేశ్వరుడిని, శుభాశిష్యుడు పంపించు. తొందరపడకు, ఎంతో కొంత సంభవమే. దేహాభిమానం నశించటం సంభవమే, ఆత్మజ్ఞానం కలగటం కూడా సంభవమే. ఆత్మజ్ఞానం కలుగుతుంది, నీకు దేహాభిమానం తొలగిపోతుంది. ఆత్మనే కాంతిలో అంటే మనకొకటి మనకు ఆత్మజ్ఞానం కలిగిస్తూ సూర్యుడు ఉదయించకముందే అరుణోదయం అంటారు. కొంత సూర్యుడు ఉదయించకముందే కొంత వెలుగు మనకు కనిపిస్తాం, దాన్ని అరుణోదయం అంటారు. అంటే సూర్యకాంతి రాకముందే అరుణోదయం అంటారు. మనకి ఏదైనా జ్ఞానం కలగబోతుంది అనుకోండి, తలంపులు తగ్గిపోతాయి, గొప్పలు గొప్పలు తగ్గిపోతాయి, డబ్బులు ఊరికే మనకి బట్టల్లో నిరాడంబరంగా ఉంటే సరిపోదు, మనసులో నిరాడంబరంగా ఉండాలి. బట్టల్లో నిరాడంబరంగా ఉండి మనసులో ఆడంబరంగా ఉంటే పట్టేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుని మోసం చేయలేదు. గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ షిరిడి సాయిబాబా వెర్రీ వెర్రీ సింపుల్, ఎంత నిరాడంబరంగా ఉంటాడు మనం చూస్తే ఎంత కనిపించదు. ఒక మాటలో కానీ, ఒక చేతలో కానీ, ఒక వ్యవహారంలో కానీ ఎక్కడ మీరు పెట్రోమాక్స్ లైట్ చూపించిన ఎక్కడ ఆడంబరం కనబడదు. 100% ఫ్యామిలీ లేని వాళ్ళు, రిపీట్ చేస్తున్నాను మీరు, 100% ఫ్యామిలీ లేని వాళ్ళు. వీళ్ళ అమ్మ వీరని కానీ, వీళ్ళ నాన్న వీళ్ళని కానీ, వీళ్ళ మేనమామ వీరు కానీ ఎవరికి తెలియదు. అది ఆయనకు కూడా అనుబంధం లేదు. ఆత్మనే కాంతిలో మనకు జ్ఞానం వచ్చేటప్పుడు, ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు అరుణోదయం, దానికి సంబంధించిన వెలుగు ఎలా వస్తుందో అలాగే మనకు జ్ఞానం, మన భగవంతుడి అనుగ్రహం మనకు వచ్చే ముందు ఎలా వస్తుందని మనకు తగ్గి మనస్సులో క్షోభ తగ్గిపోతుంది. మనస్సులో క్షోభ వస్తువులకు సంబంధించినటువంటి, లోకానికి సంబంధించిన ఆకర్షణలు తగ్గుతూ ఉంటాయి. తలంపులు మనల్ని పీడించవు, సంకల్పాలు మనల్ని పీడించవు. అని మన ఏ కారణాలు అయితే మనల్ని పీడిస్తాయో ఆ కారణాలు కొంచెం సైడ్ ఇస్తూ ఉంటాయి మనకి. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యి ట్రాఫిక్ జామ్లో పడ్డా అనుకోండి, ఎక్కడికి వెళ్తా ఉండే ఏది సబ్ కలెక్టర్ గారు రమ్మన్నారు, సబ్ కలెక్టర్ గారు కనపట్టాలండి పొద్దున్న ఎవరండి, సబ్ కలెక్టర్ గారు ఇంకో 10 నిమిషాలకు రారు, ఆయన ట్రాఫిక్ జామ్లో పడ్డారని ఇంకో 10 నిమిషాలకు కానీ రారంటున్నారు. మీకు 10 నిమిషాలు పడుతున్నాయి స్నానం చేయించడానికి, ఆయన ట్రాఫిక్ జామ్లో ఉంటే ఇంకా ఆయన ఇప్పుడే వస్తారు, ఇంకో 10 నిమిషాలు ఆగన్నారు. ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసుకుంటూ పోతాడు లోపల జ్ఞానం, లోపల ఈశ్వరుడు మనకు దయ కలిగించాడు అనుకోండి, ఆయన క్లియర్ చేసేస్తూ ఉంటాడు. అంటే మనకు తలంపులు, మన తలంపులు మనం పీడించడం మానేస్తుంటాం, అరుణోదయం అవుతూ ఉంటుంది. మనకు తెలుస్తూ ఉంటుంది హృదయంలో ఉన్న పొంగు, హృదయంలో ఉన్న జ్ఞానం అలా పొంగుతూ ఉంటుంది, మళ్ళీ విచ్చుట్టు అవుతూ ఉంటుంది, పొంగుతూ ఉంటుంది, విచ్చుట్టు అవుతా ఉంటుంది. ఇంచు సహస్రం ఇక్కడ సహస్రం తలకై ప్రిపేర్ అయ్యిందో లేదో చూసి అలా పొంగుతూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, పొంగుతూ ఉంటుంది, అలా చూస్తూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. సహస్రాలు శుద్ధి అయిపోయింది అనుకుంటుంది, సడన్ గా ఫ్లడ్ కింద వచ్చి మన సహస్రాలను ముంచేస్తుంది. అప్పుడు అంతా మనం అందరం ఒకటి, అద్వైతానుభవం, అమృతానుభవం, ఆత్మానుభవం. దేహం ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి, లోకం కనిపిస్తే ఎవరికి కావాలి, లోకం కనిపించే, లోకం కనిపించకపోతే మనకు వచ్చే నష్టం లేదు, దేహం పోవటం వల్ల వచ్చే నష్టం లేదు. అయితే ఈ మాయ ఏం చేస్తుందంటే, మన దేహం ద్వారా ఎటువంటి కర్మానుభవం, ఎటువంటి ప్రారంభం, ఆ ప్రారంభం దేహం ప్రారంభాన్ని బట్టి వస్తుంది. ఆ ప్రారంభం మనకు, ఆ ప్రారంభానుభవం పూర్తయ్యే వరకు ఈ ముక్కులో గాలి బయటకు పోమన్నా పోదు. ఆ మాయ మటుకు ప్రాణం తీయదు, ఆ శరీరాన్ని జీవుణ్ణి సెపరేట్ చేయదు. ఆ ప్రారంభ అనుభవం ఏ క్షణంతో అయిపోయిందో అప్పుడు ఈ జీవుణ్ణి శరీరాన్ని వేరు చేస్తున్న మాయ, ఇదే ప్రకృతి. ఇది ప్రకృతి ఆడించుకుపోతూ ఉంది. ఈ గొడవలన్నీ అది నచ్చిన పెట్టద్దని గోడ పెట్టాడు భగవంతుడి గీతలో. ఇదంతా మాయం చేసుకెళ్ళిపోతా ఉంటుంది. మిమ్మల్ని గర్వం నేను తెచ్చుకోమన్నాను, నా దేహాభిమానాన్ని పెంచుకోమన్నాను, ఆలయాన్ని చూసి నేర్చుకుని నా గొడవ ఏంటి, నా ఊష ఎంతకు, నీకు నా ఊష ఎంతకు, దేవుడు చేశాడు అంటారంటే ఇవన్నీ. మిమ్మల్ని ఏమైనా పొగరమత్తంగా ఉండమని చెప్పానా, అవినయంగా ఉండమని చెప్పాను నేను. మీరు ఆలయంలో సంఘాన్ని చూసి నేర్చుకున్నారు, సంఘాన్ని చూసి నేర్చుకుని దేవుడు చేశాడు అంటారు. ఆత్మ కాంతిలో లోపల పొంగుతూ వస్తూ ఉంటుంది, మళ్ళీ వెనకాలి ప్రిపేర్ అయిందో లేదు చూసుకోవడానికి, లోపల పొంగుతూ వస్తూ ఉంటుంది. ఆత్మ కాంతిలో, ఆత్మ శాంతిలో, ఆత్మ వైభవంలో, ఆత్మ వెలుగులో అప్పుడు నీకేమవుతుందంటే, ఈ చీకటి, ఈ భ్రాంతి అనే చీకటి, ఈ భ్రమ అనే చీకటి మమ్మల్ని దగ్గర నది ప్రవాహం ఎంత వేగంగా నదికి వడ వచ్చినప్పుడు ఆ ప్రవాహం వచ్చి పెద్ద పెద్ద ఏనుగులు దున్నపోతులు గడ్డి పరికింది కొట్టుకోవాలి. మీరు ఎప్పుడో వడద వచ్చినప్పుడు చూశారలే, ఎంత వావు కట్టెలు అండి, కట్టెలు మామూలుగా గడ్డి పరికింది అనుగ్రహం ఉబ్బిక లోపల ఉబ్బుకుతుంది. ఉబ్బుకున్నప్పుడు నీకున్న భ్రాంతి, నీకున్న అజ్ఞానం, ఈ అహంభావన అలా కొట్టుకుపోతుంది. వారి దయ ముందు వీరు చేస్తారు ఎక్కడ, వీరు కుప్పు ఆంజనేయ స్వామి దగ్గర కుప్పు గుంతులు ఎక్కడ కుదిరితే, మన గంతులు ఆంజనేయ స్వామి దగ్గర ఎక్కడ కుదిరితే, సముద్రం లంఘించిన వాడి దగ్గర. అది ఉదయిస్తుంది, జ్ఞానోదయం అవుతుంది, ఆత్మోదయం అవుతుంది. ఆ లోపల ఒక్కసారి నీకు అది ఎప్పుడో ఉబ్బుకుతుంది. ఉబ్బుకుతున్నప్పుడు నువ్వు కాని దాంట్లోంచి నువ్వు వేరైపోతా ఉంటావు, నువ్వు కాని దాంట్లోంచి నువ్వు వేరైపోతా ఉంటావు. లోపల నీకు ఆ వెలుగు ముందు సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, చీకటి నేను ఎక్కడికి వెళ్ళను, నేను చీకటికి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటానంటే చీకటి ఉంటుందా అక్కడ. అలాగే నీ అజ్ఞానం చీకటి తుడుచుకుపోతుంది. ఈ భౌతికమైన సూర్యుడు వస్తాంటే ఆ చీకటిని ఎక్కడికి వెళ్ళిన అంటే ఎక్కడ ఆగుతుంది, చీల్చేస్తుంది. సూర్యుడు యొక్క వెలుతురు చీకటిని చీల్చేస్తుంది. లోపల జ్ఞాన సూర్యుడు నేను అనుగ్రహించాలనుకున్నప్పుడు, వాడు లోపల పొంగినప్పుడు అప్పుడు నీ లోపల అజ్ఞానం అనే చీకటి కొట్టుకుపోతుంది అయ్యా, మహాప్రవాహంలో గడ్డి పడకూడదు. అంటే రామకృష్ణ పరమహంసుడు చెప్తా ఉంటాడు, మీరు చేసే సాధనలు, మీరు చేసే జపాలు, మీరు చేసే ధ్యానాలు, మీరు కొండ చుట్టూరు తిరగరాలు, మీరు మామూలు తీర్థయాత్రలు చేయటాలు, నదుల్లో స్నానాలు చేయటాలు, ఈ పూజలు చేయటాలు, సత్యాన వ్రతాలు చేయటాలు, మీ జపాలు, మీ యొక్క ఇవన్నీ కూడా మీరు చేసే వ్రతాలు నోములు ఇవన్నీ కలిపి భగవంతుడి దగ్గరికి రావటానికి ఒక్క అడుగైతే నేను 9 అడుగులు మీ దగ్గరికి వస్తున్నాను, కానీ మీకు జ్ఞానం రాదు. మీ పడి మీరు పడే కష్టంతో ఒక్క అడుగు మాత్రమే, ఒక్క అడుగు ఇస్తే నా దగ్గరికి రాలేదు. ఒక్క అడుగు వేశారు కాబట్టి మీ పట్ల దైవలు 9 అడుగులు నేను. అసలు ఇంకోటి మనకు భక్తి పెరిగి కొలిది, దేహాభిమానం తగ్గి కొలిది, ఆ ఈశ్వరుడి దగ్గర అంతకంతకంతకు సన్నిహితం అయిపోయి అది మనకు తెలుస్తుంది. ఇది శిక్షణ కాదు, అనుభవైక వైద్యం. అది మాటలకు అందకపోవచ్చు, మనస్సుకు అందకపోవచ్చు, ఊహలకు అందకపోవచ్చు, అది అనుభవైక వైద్యం. ఇట్ ఇస్ టు బి హృదయంలో ప్రత్యక్షంగా నీకు అనుభవంలోకి వస్తాడు. ఈ మధ్యన ఈ రమణ భక్తులు ఎవరో ఎక్కడో ఈ బెదవాడలోనో మరో చోటో స్వామివారి దగ్గరికి వెళ్ళారు, స్వామివారి దగ్గరికి వెళ్ళారు, ఎక్కడో చోట స్వామివారి దగ్గరికి వెళ్ళారు. ఆ స్వామివారు అన్నారంటే మీ రమణ మహర్షి లోకం లేదు లోకం లేదు అంటాడు, అయ్యా ఆ మాట మీకేమైనా ఎతో అవుతుందా అన్నారట. అంటే ఈవిడన్నారటండి ఆ ఒక్క మాటే నచ్చినేను రమణ భక్తురాలా ఏమన్నారు నీకు, మీరు ఏదైతే ఏ మాట అయితే మీరు సరిగ్గా ఆ మాటే తలపెట్టారు. మీరు మీ రమణ మహర్షి లోకం లేదు లోకం లేదు, బడు లెస్సు వరల్ లెస్సు మైన్ లెస్సు గాడ్ లెస్సు అన్ని లెచ్చలే, వరలెస్సు వరల్ లెస్సు వరల లెస్సు వరల లెస్సు, లోకం లేదు లోకం లేదు లోకం లేదు అంటే అది ఏమైనా మింగగలుగుతున్నారా మాట? ఏంత బాగా కనిపిస్తుంది చూడండి లోకం, ఈ లోకం లేదు లోకం లేదు, వరల లెస్సు బడు లెస్సు మైన్ లెస్సు గాడ్ లెస్సు అన్ని లెస్సల్లోకి వెళ్తున్నారు. వరలెస్సు వరల లెస్సు అంటే మరి మీ భగవాన్ అలా చెప్తారు ప్రపంచం లేదు ప్రపంచం లేదు అని చెప్తున్నారు, ఆ మాట ఏమైనా మీరు మింగుతున్నారా? మరి వికారం రావటం లేదా మాట వింటంటే మీకు, ఆ మాట మీకు ఏమైనా వంట పట్టించుకుంటున్నారా? ఆ మాట మీకు నచ్చుతానని స్వాములు వారి అమ్మగారిని అడిగారు. ఈ అమ్మగారు అన్నారటండి భగవాన్ చెప్పిన మాటలంతా నచ్చం లేదండి, నాకు అంత నచ్చలేదండి, అసలు లోకంలో లేనే లేదన్న మాట నచ్చే రమణ భక్తురాలు అయ్యిందట. స్వాములారు ఇంకా మాట్లాడలేదు, మీకు ఏదైతే ఇష్టం లేదో ఆ మాట ఒకటే నాకు నచ్చింది చెప్తున్నాడు కదా అని ఇప్పుడు తిరిగి సమాధానం చెప్పి ఆ స్వాములారు ఎవరో మంచి అయినంటే ఊరకుండా ఆ నోటికి తాళం కప్పి వేసేసుకున్నారు. ఘర్షణలోకి తెచ్చి గలాటాలోకి దిక్కకుండా ఘర్షణలోకి దిక్కండి, ఏదైనా మాట మాట పెంచుకోకుండా పూర్తిగా కరిగిపోతుంది కరిగిపోతుంది. ఆ సూర్యుడు ప్రకాశించి వస్తాంటే మంచి విధంగా అయితే కరిగిపోతుందో, చీకటి విధంగా అయితే కరిగిపోతుందో, చీకటి విధంగా అయితే పారిగిపోతుందో, నీ హృదయంలో ఉన్న జ్ఞానేశ్వరుడు ఒక్కసారి వికసించి నిన్ను అనుగ్రహించి విజృంభించడం ప్రారంభించేటప్పటికీ నీకు అది చీకటి పూర్తిగా నిశేషంగా పారిపోయి నశిస్తుంది అయ్యా, అది కరిగిపోతుంది, అది తరిగిపోతుంది, అది పారిపోతుంది, చీకటి పారిపోయినట్టు అంచేత కలిగి అనుభూతి స్థిరంగా ఉండదు. పైగా ఇంకోటి నీకు ఎప్పుడైనా భగవంతుడు ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది హృదయంలో, కానీ నీకున్న కోరికలు నీకున్న వాసనలు సూక్ష్మ రూపంలో ఉంటాయి, పైకి కనపడవు, నీకు స్థూలంగా కనపడవు, ఆ కోరుకున్నట్టు నీకు తెలియదు లోపల బీజ రూపంలో ఉంటాయి, నీకు ఆ వాసన ఉన్నట్టు తెలియదు లోపల బీజ రూపంలో ఉంటుంది, ఆ బీజ భగవంతుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ బీజ రూపంలో ఉన్నది కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడండి మనకి రక్తం పరీక్ష చేసేటప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే భూతార్థం పెట్టి చూస్తారు అందరు సూక్ష్మజీవులు ఏమున్నాయేమో అని. అంచేత ఇక్కడ సూక్ష్మజీవి బోధ భగవంతుడికి భూతార్థం అక్కర్లేదు, అవి చూడక్కర్లేదు, మామూలుగానే సర్వసాక్షి అందరిలోనూ ఉన్నాడు, అంతర్యామతో ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కిందట ఉన్నాడు, సరే అంతటా ఆయన ఉన్నప్పుడు ఆయనకి తిరిగకుండా ఏదో ఉంటుంది, ఆయనకి భూతార్థం ఎందుకు? ఇంకా సుబ్బమ్మ ఆయనే పుల్లమ్మ ఆయన అయినప్పుడు సుబ్బమ్మ గురించి పుల్లమ్మ గురించి తెలియకుండా ఎలా ఉంటాడు? నేను ఇక్కడ ఉన్నాను సబ్బమ్మలో లేను, నేను ఇక్కడ ఉన్నాను అంటే సబ్బమ్మలో ఏముందో నాకు తెలియదు, దేవుడు ఇక్కడ ఉన్నాడు సబ్బమ్మలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు, అన్నీ తెలుస్తాయి. అసలు మనకు దుఃఖం కూడా ఎందుకు వస్తుందంటే ఎక్కడ ఉండాలి అక్కడ లేము, ఎక్కడ ఉండాలో అక్కడ లేము, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉన్నాం, అందుకే దుఃఖం వస్తుంది. ఒకటే మీరు అర్థం చేసుకోండి, మనం ఎక్కడ ఉండాలి అక్కడ లేము, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉన్నాం అంటే దుఃఖం మనిషి వెంటాడు. ఈ జన్మలో కదా రాబోయే కోటి జన్మలకు కూడా ఎక్కడ ఉండాలో మనం ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళే వరకు దుఃఖం వెంటాడుతున్నట్టుంది, ఆ జీవుడు తరుముకుంటూ పోతుంది. అదే ఉపనిషత్తులు చెప్తాడు, మీరు అక్కడ 10 ఆవులను కట్టేయండి, ఓ దూడని అడిచిపెట్టండి, ఆ 10 ఆవుల దగ్గరికి ఎడబెట్టండి దూడ, దాని తల్లి ఏదో ఆ తల్లి దగ్గర పాలు తాగుతుంది. కర్మ కూడా నువ్వు కర్మ చేసావా, ఏ శరీరంలో ఉన్నా నువ్వు చచ్చిపోయి కొత్త శరీరం ధరించి ఏ శరీరంలో ఉన్నా నిన్ను వెంటాడుతూ నేను వెంటాడుతూ నీ దగ్గరికే వచ్చేస్తుంది పోయే కర్మ అన్నాడు ఉపనిషత్. ఉపనిషత్తు అంటే సమీపంలో కూర్చో దగ్గరగా కూర్చో. ఉపనిషత్తు అంటే ఏదైతే మన దగ్గరగా ఎక్కడైతే లోపల మన లోపల ఏ వస్తువు అయితే మనం ఏదిగా ఉన్నావో దాని సమీపంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టేది ఉపనిషత్. మనం ఇప్పుడు ఎక్కడో అది ఎక్కడో ఉందనుకుంటున్నాం, మనం ఎక్కడో ఉన్నాం అనుకుంటున్నాం. అలా కాకుండా నువ్వు ఏదిగా ఉన్నావు దాని సమీపంలో నేను తీసుకెళ్లి కూర్చోబెట్టేది ఓ ఉపానిషత్. అంటే నీకు ఎప్పుడైనా అనుభూతి వస్తూ ఉంటుంది, ఒకసారి మెరీ లోపల ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, లోపల ఏదో నిజం ఉంది, హృదయంలో ఏదో నిజం ఉందని నీకు ఎప్పుడైనా మధ్య మధ్యలో అనిపిస్తూ ఉంటుంది. నీకు సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఉంది లోపల ఏదైనా అనిపిస్తూ ఉంటుంది. కానీ నీ లోపల నీ కోరిక బీజరూపంలో, నీ కోరికలు బీజరూపంలో, నీ సంస్కారాలు బీజరూపంలో, నీ వాసనలు సూక్ష్మరూపంలో ఉన్నటువంటి ఆ వాసనలు ఆ నీ లోపల అనుభవాన్ని పెరమినెంట్ అవ్వనిద్దు, శాశ్వతం అవ్వనిద్దు. అది కూడా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు, అది కూడా ఈశ్వరుడు చూస్తాడు. ఆ బీజ రూపంలో నా బుడగల్ని చింపేస్తాడు నీకు తెలియకుండా, సజ్జలు నీకు తెలియకుండా చేస్తాడు. బజా ఆ పని నాకు చేశావు అరుణాచరేశ్వరుడా అన్నాడు అక్షర మనమాల. ఆ బుడగల్ని చేతితోడు చింపేస్తాడు. అంటే కొంతమంది సర్జరీ చేస్తా అంటే మన ముఖం నలగనేవాడు, మన ముఖానికి రాసుకున్న పౌడర్ కూడా నలగనేవాడు. హైదరాబాద్లో కంటికి నేను ఏదో సర్జరీ దాన్ని ఏదో అంటారు, కంటిలో ఉన్న చొక్క ఏదో ఎవడో తీశారు హైదరాబాద్, ఆయన పడుకోమన్నారు, ఏదో బలమే పడుకోమన్నారు, అయిపోయింది. ఇంజక్షన్ చేస్తారు కంటి దగ్గర, అది తెలియదు ఏమీ తెలియలేదు. ఇంకా ఇంజక్షన్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇంకా సర్జరీ మొదలు పెట్టలేదేమో కంటికి. అది కంటికి వైద్యం ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనుకుంటున్నాను నేను. ఆ ఇంజక్షన్ చేసినట్టు నాకు తెలియదు, అంతా అయిపోయింది, ఇంకా లేచి కూర్చున్నాను కదా, నాడు ఏమీ లేదు. ఇంకా మొదలు పెట్టారు, మొదలు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని కొన్ని ఫింగర్స్ ఉంటాయి, కొన్ని సర్జన్స్ ఎటువంటి ఫింగర్స్ ఉంటాయంటే నీ ముఖానికి రాసుకున్న పౌడర్ కానీ స్నో కానీ, స్నో కానీ అదేవి చెడకుండా నలకుండా నేను బల దింపేస్తాను. దాని సర్జికల్ ఫింగర్స్ అంట, సర్జరీకి సంబంధించిన ఫింగర్స్. నేను ఇంకా ఆపరేషన్ మొదలు పెట్టలేదు అనుకుంటున్నాను, చేయటం అయిపోయింది దిగిపోను. అదే అక్షరమణ మనలో రమణ భగవాన్ చెప్పాడు, ఇసుమంతయు బాధ లేకుండా, ఇసుమంతయు నొప్పి లేకుండా, శారీరానికి కానీ మనస్సుకు కానీ, శరీరానికి కలగజేయలేదు నొప్పి, మనస్సుకి కలగజేయలేదు. ఈ బియ్యమ్మై బాడీకి కానీ మైండ్కి కానీ ఆ ఇంటలెక్ట్కి కానీ ఏమీ నొప్పి లేకుండా, ఇసుమంతయు నొప్పి లేకుండా, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, చీకట్లోంచి వెలుతుర్లోకి, మృత్యువులోంచి అమృతత్వంలోకి ఒక్కసారి మార్చేసావు అరుణాచరి. నీ దయ ఇచ్చిదని ఎలా చెప్పమంటావు? ఒక చెబుతానికి ప్రయత్నం చేసినా నువ్వు మాటకు అందుతావా? మాటకు అందని వాడిని మాటలు తోడు చెప్పటం ఎలాగా? మనస్సు యొక్క కొరతలకు అందని వాడిని మనస్సుతోడు కొలిస్తే మటుకు ఎలా కుదురుతుంది? కొరతలకు అందని వాడిని ఈశ్వరుని మన అహంకారంతో కొలవటమా? ఎక్కడైతే మనస్సుతోడు కొలవబడేవాడు కాదు ఈశ్వరుడు, ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ ఈశ్వరుడు ఇరుకులోకి వస్తాడు. మనం ఏం చేస్తున్నామంటే మనస్సు అనకూడదు, ఈశ్వరుడు తెలియాలి. మనం గట్టికాటలు, మన మనస్సు అనకూడదు, మన మనస్సుతోడు ఈశ్వరుని పట్టుకోవాలి, మనస్సు అలాగే ఉండాలి. కానీ మనస్సు మనస్సు కంటే చిన్న వస్తువు అయినా మనసుకు దొరకటానికి, మనసు కంటే చిన్నవాడా మన మనస్సుతోటి ఇలా పట్టుకోవడానికి, మనకి మనసు కంటే ఏమైనా చిన్నవాడేవాడు? మన మనస్సుతో ఆయన ఎలా పట్టుకుంటే, మన మనసు కంటే చిన్నవాడైతే మనసు ఎట్లు పట్టుకుంటుంది? మన మనసు కంటే చిన్నవాడా? ఎక్కడైతే మనస్సుని శేషం లేకుండా అణిగిందో అక్కడ ఈశ్వరుడు తానుగా వ్యక్తం అవుతాడు, నిజమైన నేనుగా వ్యక్తం అవుతాడు. అదే భగవాన్ చెప్పారు, ఏదైతే ఏ నిజానేనైతే నీకు ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, దాని మూలంలోకి ఆ నిజానేని, ఆ తలంపుని, ఆ మూల తలంపుని దాని మూలంలోకి తీసుకువెడితే అక్కడ ఒక నిజమైన నేను నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అయితే అది దేహానికి పరిమితం కాదు, ఒక కాలానికి పరిమితం కాదు, ఒక ప్రాంతానికి పరిమితం కాదు, ఒక దేశానికి పరిమితం కాదు, జన్మలకి పునర్జన్మలకి లేకపోతే పూర్వకర్మలకి రాబోయే కర్మలకి కర్మ సిద్ధాంతానికి పరిమితం కాదు, దేహానికి పరిమితం కాదు. వారు లేరంటే వారు ఉన్నారు, వారు ఎలా ఉన్నారని మళ్ళీ ఊహించకు, వారు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. నువ్వు అనుకున్నట్టు వారు లేరు. ఇప్పుడు మన నేను ఉందనుకోండి, ఈ నేను అనేటప్పటికి దేహం జ్ఞాపకం వస్తుంది, లేకపోతే దేహానికి సంబంధించిన విరోధులు జ్ఞాపకం వస్తారు, దేహానికి సంబంధించిన శత్రువులు జ్ఞాపకం వస్తారు, లేకపోతే స్నేహితులు జ్ఞాపకం వస్తారు, లేకపోతే బంధువులు అంటే బంధించేవారని ఆ బంధువులు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఎవరొకరు జ్ఞాపకం, నేను అనేటప్పటికి మనం పొట్టిగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, లేకపోతే డాక్టర్ని, లాయర్ని, టీచర్ని, లేకపోతే వ్యవసాయదారుని, ఇలా ఏదో మన వృత్తి జ్ఞాపకం వస్తుంది. నేను అనేటప్పటికి వృత్తి జ్ఞాపకం వస్తుంది, ఏదో తలంపులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, లేదా కర్మవాసనలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ నిజమైన నేను మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది దేహానికి పరిమితం కాదు, అది లోకానికి పరిమితం కాదు. వాడు అంతటా ఉంటాడు. దేనికి పరిమితం కాదు, ఓ కాలానికి పరిమితం కాదు, ఓ దేశానికి పరిమితం కాదు. ఆ నిజమైన నేను ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోవడం కాదు, అలా ఉంటుంది నిజం కాదు. అదే నారాయణ ఒక ఫేవరెట్ గార్డెన్. ఇప్పుడు షిరిడి బాబా అంటే మనకు బాగా ఇష్టం అనుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించక స్వీట్గా ఉండాలి. యాంత్రికంగా ఉండకూడదు. ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరిస్తున్నప్పటికీ మన నామరూపాల నుంచి మనం విడుదల పొందుతాం. అంచేత నీకు ఎప్పుడైన అనుభవం మధ్య మధ్యలో అనుభవం రావచ్చు, అనుభవం రావచ్చు, కానీ లోపల కోరికలు నుంచే పది పెరమినెంట్ అవ్వదు, లోపల సంస్కారం నుంచే పది పెరమినెంట్ అవ్వదు. అంచేత వాసనలు నీలో నీలో ఏ బలహీనతలు ఉంటాయో నీకు తెలుస్తూ ఉంటాయి, నీకు చేతనైనంత, నువ్వు చేయగలిగినంత. అందులోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చెయ్యి, లేకపోతే నటించు. ఏదో తోకలా ఊపుతా ఉండు. నీకే బలహీనతలు అయితే లోపల ఉన్నాయో నువ్వు చేయగలిగినంత చెయ్యి, నువ్వు చేయగలిగినంత చెయ్యి. చేతనైన మనకి చేతనైన చేయగలం, కానీ చేతకాంతి ఎలాగా చేయలేం కదా. అలాగే నువ్వు సాధన పూజ చేస్తావో, జపం చేస్తావో, నదిలో స్నానం చేస్తావో, పుష్కర స్నానాలు చేస్తావో, పవిత్ర స్నానాలు చేస్తావో, ఏ స్నానం చేస్తావో, స్నానం చేస్తావో, పానం చేస్తావో, మునుగుతావో, ఈత్తావో, ఏదో చెయ్యి. నీకు చెప్పలేదు నువ్వు నీ బలహీనతల్లోంచి బయటపడటానికి నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. అది చేయగలిగిందే చేయగలం, అంతకు మించి మనమే చేయలేము. అది చేయగలిగింది ఏదో చెయ్యి నువ్వు, అది చేయగలిగింది మనకి చేస్తాము. అందులో బద్ధకము పనికి రాదు, బలహీనత పనికి రాదు, సోమరతనం పనికి రాదు, భయం పనికి రాదు. భయం కూడా ఒక భ్రాంతి, భయం పనికి రాదు. నువ్వు చేయగలిగింది మటుకి ధైర్యంగా చేస్తూ ఉండు, నువ్వు చేయగలిగింది మటుకి ధైర్యంగా చేస్తూ ఉండు. ఓ అరుణాచలేశ్వరుడా, నేను నీళ్లు విడిచిపెట్టి వచ్చేసినప్పుడు పిరిగితనంగా రాలేదు, ధైర్యంగా నీళ్ళు విడిచిపెట్టి వచ్చేసి. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు, దొంగచాటిగా పారిపోయి వస్తున్నాను నేను, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏమీ లేకుండా ధైర్యంగా అరుణాచలం వచ్చేసాను, పిరికి వాడుగా రాలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్న తలంపు కూడా నాకు రాలేదు, ధైర్యంగా వచ్చేసాను. ఎంత ధైర్యంగా వచ్చేసానంటే ప్రవాహంలో ఒక వస్తువు ఎలా కొట్టుకుపోతుందో అలా కొట్టుకొచ్చాను అయ్యా తిరుచూరు మధుర నుంచి అరుణాచలం. అంత ధైర్యంగా ఇక్కడికి నన్ను నేను వస్తే నీకు నన్ను అనుగ్రహించడానికి ధైర్యం సరిపోతలేదా అరుణాచలేశ్వరుడా? నువ్వు పిరికివాడువా? నేనే ధైర్యంగా వచ్చేస్తే నాకున్న ధైర్యం కూడా నీకు లేదా? నేను ఇల్లు విడిచిపెట్టి ధైర్యంగా వచ్చేసాను, ఏం పిరికి పడలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆశమ్యం ఏమనుకుంటుందో, భూసమ్యం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారు, ఆ గొడవలేవు అసలు. వాళ్ళు ఉంటే వాళ్ళకి నాకు జ్ఞాపకం లేరాడు అసలు. అంత ధైర్యంగా వచ్చి నువ్వు అరుణాచలం పడిపోతే, అరుణాచలం వచ్చి పడిపోతే నువ్వు అనుగ్రహించడానికి ఏం ధైర్యం తక్కువగా ఉందా? ధైర్యం చాలటం లేదా? ధైర్యం లేదువా? నీకు ఎందుకు అనుగ్రహించడం లేదు? ఎందుకు ధైర్యం చూపించడం లేదు? నీకేమైనా ధైర్యం సరిపోవటం లేదా? ఆ విటమిన్ లేదా నీకు? ఆ ధైర్యం అనే విటమిన్ లేదా? నేనే ఎంత ధైర్యంగా వచ్చినప్పుడు ధైర్యంగా నువ్వు నన్ను అనుగ్రహించడానికి నీకు భయం లేదా అరుణాచల? నాకే భయం లేనప్పుడు నీకు భయం ఎందుకు? నువ్వు చేతనైనంత ప్రయత్నం చేస్తూ ఉండాలి, భయం లేకుండా. భయం లేకుండా చేస్తూనే ఉండాలి, భయం లేకుండా. కొంతమంది డౌటింగ్ ఫేమస్ ఎలా మాట్లాడుతూ ఉంటారు, మంచుడు ఇలా చూస్తుంటారు, ఏంటో తెలియదు. కొంతమంది మంచుడు మాట్లాడుతూ ఉంటారు, ఇలా చూస్తారు, లోపల ఏకాగ్రత లేకపోవడం తెలియదు మనకి. ఆ పవిత్రులు లేకపోవడం తెలియదు, లోపల ఏకాగ్రత తక్కువ ఉండాలి, లేకపోతే పవిత్రత తక్కువ ఉండాలి. ఇలా మాట్లాడతాం ఏంటి, వాళ్ళు నేడని చూసి వాళ్ళు నేడని వాళ్ళు చూసుకుంటారా, మంత్రుడు మాట్లాడతారు. అంత భయస్తుంది ఎవరు పంపలాడు పడి ఉంటాం మంచిది. నాకు భయం ఉంటే ఇల్లు విడిచిపెట్టి అరుణాచలం ఎందుకు వస్తాను? భయం రహితుడిగానే వచ్చాను, ఫియర్లెస్ గానే వచ్చాను. నీకేరా, నీకే నీకు భయం ఉండి నన్ను అనుగ్రహించాను. నేను ఆ పంపు విడిచిపెట్టి భయం లేకుండా వచ్చినప్పుడు నీకు భయమే నన్ను అనుగ్రహించడానికి. నేను ధైర్యంగా వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా వచ్చినాను కదా, నీ పట్ల నా పట్ల దయ చూపించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించలేవో, ఆ సత్యానుభవం కలిగించలేవో. ఇంకా అసమానం ఏంటి, ఎవడు నేడ ఆడు చూసుకుంటాడు అంటే ఆడ ఎవరికి వెళ్తాడంటే అది ఎవరికి అడిగిలేదు తనకి. ఇలా చూసుకున్నా కూడా నీడ వస్తుందో చూసుకోవటమో మరి మనకు తెలియదు. వీడు చూసుకోకపోయినా నీడ కూడా వస్తూ ఉంటుంది, ఇలా చూడటం ఇలా చూడటం, నీడ వస్తుందో లేదు చూసుకోవటమే మరి. ఇంకా ఆడు నేడు ఆడిన అస్తమానం చూసుకుంటాడు, ఎదరికేం వెళ్తాడు. కొంతమంది సాధన ఎలా చేస్తారంటే ఒక అడుగు ఎదరికేసి నాలుగు అడుగులు వెనక్కేస్తూ ఉంటారు. ఒక అడిగి ఎదరకేస్తారు, మళ్ళీ నాలుగు అడుగులు వెనక్కేస్తారు. వాడు ఎదరకెళ్తున్నాడా వెనక్కెళ్తున్నాడా? కొంతమంది చేసి సాధన అలాగా ఉంటుంది. మీతో నేను మాట్లాడుతున్నాను అనుకోని మామూలుగా మాట్లాడి ఇదేంటి, అదేదో ఏకాగ్రత తక్కువ ఉండొచ్చు, పవిత్రత తక్కువ ఉండొచ్చు, అయితే లోపల భయస్థిరై ఉండొచ్చు. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్ షేక్స్పియర్. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. పిరికి వాళ్ళు ప్రతిరోజు 10 సార్లు చచ్చిపోతారు, కానీ నిజమైన ధైర్యవంతుడు మనిషి ఒక్కసారి చచ్చిపోతాడు. ధైర్యవంతుడు అనేవాడు, ధైర్యం గలవాడు ఒకేసారి చచ్చిపోతాడు. అది పిరికి వాళ్ళు రోజుకు ఆ శరీరానికి నిజమైన చావు రాకముందే రోజు 10 సార్లు చస్తూ ఉంటారు, బతుకుతూ ఉంటారు. కౌర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. టు బి ఆర్ నాట్ టు బి, టు బి ఆర్ నాట్ టు బి, ఉండటం ఊడిపోవటము అంత తీవ్రంగా సాధన చెయ్యాలి. డూ ఆర్ డై అంటే జిజ్ఞాస కలగాలి. ఇప్పుడు మనకేదైనా భగవంతుని తెలుసుకోవాలి, భగవద్ అనుభవం పొందాలి, ఆ బ్రహ్మజ్ఞానం పొందాలి అనేటువంటి, బ్రహ్మజ్ఞానం పొందాలి అనేటువంటి తపన వస్తుంది అనుకోండి,
అది మీకు తెలివి అనుకోవద్దు. అది భగవంతుని దయ లోపాయి గారిగా సీక్రెట్గా మనకి పంపిస్తున్నాడు. ఇది రహస్యం. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. భగవద్ అనుభవం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి, డైరెక్ట్గా భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలని మనకి గట్టిగా ఆ తలం అది వస్తుంది అనుకోండి, జిజ్ఞాస వస్తుంది అనుకోండి, ఆ భక్తి కలుగుతుంది అనుకోండి, కానీ ఆ పొంగు వస్తుంది అనుకోండి, అది మన తెలివి కాదు, మన తెలివి ఏం కాదు. ఎక్కడ ఆయన దయ చూపిస్తున్నాడు ఆ దయ రూపంలో వచ్చి మనం ఏమనుకుంటున్నాం, మనం తెలివి అనుకుంటున్నాం. అది ఏమనుకుంటున్నాం, మనం తెలివి అనుకుంటున్నాం. ఆయన దయ సత్యము, ఆయన దయ సత్యము, మన తెలివి అసత్యం. మన తెలివి ఆయన దయ సత్యము అంటే ఆయన దయ సత్యమే, కానీ ఆ సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం, మన అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. యేసుక్రీస్తు అంటాడు బైబిల్లో, నీ తెలివిని ఉపయోగించి, నీ తెలివిని ఉపయోగించి, నీ తెలివిని ఉపయోగించి చల్లబడిపోయిన ఒక వెంట్రుకను నల్లగా చేసుకోగలవా? నీ తెలివి ఉపయోగించి, నీ తెలివి ఉపయోగించి చల్లబడిపోయిన నీ వెంట్రుకను ఒక్క వెంట్రుకను నల్లగా చేసుకోగలవా? ఒక్క వెంట్రుక ఏదో రాసుకుంటాడు మలచిపోయిన మళ్ళీ తెలిపేది ఒక్క వెంట్రుకని. అంచేత మీరు మనం ఏమనుకుంటున్నాం అంటే అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం, మనం తెలివితేటలు సత్యం అనుకుంటాం, ఇది ఎక్కడో బోర్లా పడే వరకు అలా అనుకుంటా ఉంటాడు. ఈ పడ్డవాళ్ళు కూడా, ఈ పడ్డవాళ్ళు కూడా చాలా తెలివైన ఉంటారు. మనం కొంతమంది ఎక్కడ కాలు జారి పడిపోతాం అనుకోండి, కొంతమంది ఏమంటారు కాలు జారి పడలేదని ఎక్సర్సైజ్ చేస్తున్నానంటారు, కొంతమంది బోర్లా పడిపోతాం అనుకున్నాం. అక్కడ కొంతమంది ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటే మేము పడలేదండి, మాకు ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాం అంటారు. ఇక మన తెలివి కూడా అలాగే విడుస్తుంది, అది ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నారు అట్లా. అది బోర్ల ఆడిపడితే ఎక్సర్సైజ్ ఏంటన్నది? అంటే భగవంతుని దయ సత్యము, అది అసత్యం అనుకుంటున్నాం, మనం తెలివితే అట్లా సత్యం అనుకుంటున్నాం. అంచేది నీకు ఆ లోపల, ఆ లోపల ఇబ్బంది, ఆ రోగ కారణం ఉన్నంతకాలం, శరీరంలో రోగ కారణం ఉన్నప్పుడు ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగే నీ మనస్సులో ఏదైనా భేదబుద్ధి ఉన్నంతకాలం నేను అది పీడిస్తూనే ఉంటుంది. ఆ భేదబుద్ధి వేరుతో సహా నశించే వరకు ఎంతో కొంత నువ్వు చేయగలిగింది చేస్తామండి. ఆ చేయగలిగింది చేస్తానంటే నీ ప్రయత్నం అంతా ఈశ్వరుని దయగా మారిపోతుంది, నీ కృషి అంతా కృప కింద మారిపోతుంది. నీ నీ ప్రయత్నమే పరమాత్మ అనుగ్రహానికి కారణమవుతుంది. నువ్వు ప్రయత్నం విడిచిపెట్టద్దు, చేయగలిగినంత చెయ్యి. భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడు, వాడు అనుభవంలోకి వచ్చాక నీ గెలుకులోకి వస్తాడు. ఈ లోపల నీ అహంకారంతో వాడిని కొలవకు, ఇంచేది నీ అహంకారం వాడిని కొలవలేదు. అయితే వాసన కోరు లోపల టెండెన్సీస్, లోపల దేహాభిమానం, ఆ దేహబుద్ధి, ఫలానా దేహం నాది, ఫలానా పేరు నాది, ఇలా నీ ఊహించుకోవడాలు వేరుతో సహా నశించనే. కానీ ఒకవేళ మధ్య మధ్యలో నీకు ఆ మెరుపులు కనిపించినప్పటికీ శాంతి స్థిరపడదు, జ్ఞానం స్థిరపడదు, నీకు కుదురు రాదు. ఎవడిస్తాడండి జ్ఞానం? ఈశ్వరుడు. మన అమ్మ ఏం చేస్తాం, మనక పెడితే అన్నం పెడుతున్నా, బట్టలు ఇస్తున్నా, అది సినిమాకి తీసుకెళ్ళి. అమ్మకు ఉంటే కదా జ్ఞానం ఇవ్వటానికి. వాళ్ళని ఏమనుకో, వాళ్ళ దగ్గర లేనిదే మనకి ఎలా ఇస్తారు? ఏ మనిషి అయినా వాళ్ళ దగ్గర ఉన్నదో మనకి ఇస్తారు, కానీ లేనిది ఎలాగ ఇస్తారు? లేదా నాకు చీరలు కొనిస్తారు, వాళ్ళ దగ్గర ఉంది అదే ఉంది, జ్ఞానాన్ని ఎక్కడ ఇస్తారు? వాళ్ళు లేని ఉన్నవాడే ఇవ్వాలి. లేనివాడు ఎక్కడి నుంచి ఏమి చేసిస్తాడు? నథింగ్లోంచి ఏమొస్తుంది, సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది. కానీ ఇక్కడ ఏం శూన్యం లేదు. మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుంది? అది శూన్యంలోంచి రావటం లేదు, నారాయణుడిలోంచి వస్తుంది. అది మర్చిపోకండి. ఈ మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ శూన్యం కాదు, అక్కడ ఉంది నారాయణుడు. రైట్ వాడు, అది బుద్ధుడు చెప్తాడు. రైట్ రైట్ మాట్లాడే మాట రైట్గా ఉండాలి, దానంగా ఉండాలి. కొంతమంది మాట్లాడతాంటే వాళ్ళ మనసులో ఎన్ని వంకర్లు ఉన్నాయో తెలుస్తూ ఉంటాయి మనకి. అది మనకు తెలియటం లేదని వాడు అనుకుంటాడు. కొంతమంది మాట్లాడుతాంటే వాళ్ళ మనస్సులో ఎన్ని వంకర్లు ఉన్నాయో మాటల్లో కూడా అన్ని వంకర్లు ఉంటాయి. కానీ వాడు మనస్సులో ఉన్న వంకర్లు మనకి తెలియటం లేదని వాడు అనుకుంటాడు. అదే యేసుక్రీస్తు అన్నాడు చివరి రోజు, ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు అంటాడు యేసు. ఎక్కడున్నాము? రైట్ యాక్షన్ అంటే ఇంకోటి, ఊరికే ఏదో జపం చేసేయటం కాదు. బుద్ధుడు చెప్పింది ఏంటంటే కేవలం ఏదో జపం చేసేయటం కాదు, రైట్ యాక్షన్. నువ్వు చేసే పని రైట్గా ఉండాలి, రైట్ స్పీచ్, మాట సక్రమంగా ఉండాలి, నిదానంగా ఉండాలి, వంకర ఉండకూడదు. నీ మనసులో వంకరలు ఉన్నప్పుడే నీ మాటలో కూడా వంకరలు ఉంటాయి. అంటే నీ మనసులో వంకరలు ఉన్నంత కాదు నీకు నిర్వాణ స్థితి రాదు. రైట్ యాక్షన్, రైట్ స్పీచ్, రైట్ బిహేవియర్. రైట్ బిహేవియర్ అంటే ఇంప్రెషనల్ బిహేవియర్. అంటే కొంతమంది గుర్తింపులు కావు, ఏ పని చేసినా గుర్తింపు కావాలి, గుర్తింపు లేకపోతే ఏ పని చేయరు. గుర్తింపు జీవుడు లక్ష్యం. నువ్వు గుర్తింపులు కోరుతున్నావంటే జీవలక్షణాల నుంచి విడుదల పొందలేవు కోటి జన్మల తర్వాత కూడా. రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ బిహేవియర్, ఇవన్నీ చాలా క్లోజ్గా నువ్వు వాచ్ చేసుకోవాలి. అప్పుడు కానీ నీ మనసు బూట్లో పడదు. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా కాలు ఇరిగింది అనుకోండి, సరిగ్గా సెట్ అయ్యే వరకు ఎక్కడ చూడండి నొప్పి ఉంటుంది. అలాగే మన మనస్సు తన స్థానంలోకి వెళ్ళి దాని గూట్లో పడే వరకు ప్రతి జన్మలోనే ఏదో ఒక వెలితి, ఏదో ఒక రాత, ఏదో ఏదో ఒక రోత, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక ఏదోటి ఏదోటి కలత. ఎప్పుడు మనస్సు లోపల ఏదైతే ఎంతకాలం అయితే మనశ్శరి దాని గూట్లో పడదో, ఏ గుహలు అయితే ఈశ్వరుల్లో ఉన్నాడో ఈ మనశ్శరి అక్కడ ఐక్యం కాదు, అప్పటి వరకు ప్రతి జన్మలో కూడా ఏదో కొరత ఉంటుంది, ఏదో వెలితి ఉంటుంది, ఏదో దుఃఖం ఉంటుంది, ఏదో అశాంతి ఉంటుంది, ఏదో రకమైన అభివృద్ధి ఉంటుంది, ఏదో అజ్ఞానం ఉంటుంది. జన్మ జన్మలకే అది వెంటాడుతూనే ఉంటుంది. ఒకసారి రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న వేసారు, మీరు చెప్పిన సాధన ఏదో చేస్తున్నాను కానీ నా బలహీనతల్లోంచి నేను బయటికి రావటం లేదని. అది భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు ఈ ఏ బలహీనతల్లోంచి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావో, పూర్వజన్మలో ఆ బలహీనతల్లోంచి బయటకు రావటానికి పెద్ద సాధన చేయలేదు నువ్వు, ఇప్పుడే మొదలు పెట్టావు అని చెప్పి చాలా టైం పడుతుంది, కంగారు పడకు. పూర్వజన్మలో కృషి చేసినవాడికి ఈ జన్మలో పోతుంది, ఈ జన్మలో ప్రారంభించిన వాడికి ఇంకా చాలా జన్మలు పడుతుంది. అలాగని ప్రయత్నం చేయడానికి ప్రయత్నానికి విలువ లేదని అనుకోవద్దు, సాధనకి విలువ లేదని అనుకోవద్దు. పూర్వజన్మలో ఏదైనా కృషి చేసుకుంటే వస్తే ఈ జన్మలో తొందరగా బలహీనతలోంచి బయటకు వచ్చేస్తాం. ఆ బలహీనతలోంచి బయటకు రావడానికి ఇప్పుడే మొదలు పెట్టాం అనుకుని ఈ జన్మలోనే మొదలు పెట్టాం అనుకోండి, కొంచెం టైం పడుతుంది. అలాగని చెప్పి నీ సాధనకి విలువ లేదని కాదు. కొబ్బరికాయ 10 సార్లు కొడతాం, 11 సార్లు కొబ్బరికాయ 5 సార్లు కొడితేనే అది పగలదు. అందుకని మొదటి దెబ్బ యొక్క ప్రభావం దాని మీద లేదు. 5వ సారి పగిలింది అనుకోండి, పగిలింది అనుకుంటాం, 5వ దెబ్బకు పగలలేదు అది. మొదటి 4 దెబ్బల ప్రభావం కూడా కొబ్బరికాయ మీద ఉంది, ఇప్పటికి 5వ దెబ్బకు పగిలిందని నువ్వు అనుకుంటావు. ఎన్నో జన్మల నుంచి నువ్వు కృషి చేసుకొస్తా అంటే ఈ జన్మలో నువ్వు రాలిపోయావు, అజ్ఞానం నుంచి వేరుపడ్డావు. ఈ ఒక్క జన్మ కృషి కాదు అది, ఆ పూర్వజన్మల కృషి నీకు గుర్తులేదు కాబట్టి అది నీకు తెలియదు. అర్జున అర్జున అర్జున, ఈ పూర్వజన్మలన్నీ నాకు తెలుసు, ఈ పూర్వజన్మలన్నీ నాకు తెలుసు, నీ పూర్వజన్మలని నాకు తెలుసు. మనం ఇటువంటి శరీరాలు ఎన్నో ధరించాం, శరీరాలు ధరించాను కానీ నీకు నాకు ఒక్క తేడా ఉంది, ఆ జన్మలని నాకు తెలుసు నీకు ఇదంటే తేడా. అర్జున, ఇటువంటి జన్మలు పూర్వం అనేక దేహాలు ధరించాం, ఒక దేహం కాదు అనేక దేహాలు ధరించాం, అనేక సార్లు జన్మించాం, అనేక జన్మలు నరనారాయణకి అనేక జన్మలు తీసుకున్నాం, అనేక దేహాలు ధరించాం కానీ నీకు నాకు ఒకటే తేడా, ఆ జన్మలన్నీ నీకు తెలియదు నాకు తెలుసు. నీకు తెలుసు ఆ జన్మలన్నీ నీకు తెలియదు నాకు తెలుసు. నీకు తెలియనంత మాత్రం చేసి నువ్వు జన్మించలేదని కాదు, తెలియటం తెలియని పోటం ఇచ్చాడు. తెలిస్తే ఈశ్వరుడు, తెలియనివాడు జీవుడు. మనకేంటి నీ గోడ పక్కనే ఉందో తెలియదు, మనకేంటండి ఈ గోడ పక్కనే ఉందో తెలియదు. ఒకసారి బాబా గారు కూర్చుంటే గోడ మీద బల్లి ఒకటి పాకుతోంది, అప్పుడు అన్నారుతుంది ఈ బల్లి పూర్వజన్మలో ఈ బల్లికి అక్కగారు వచ్చి ఇంకో బల్లి ఉందా, బల్లి వచ్చి ఇంకో గంటలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి, ఆ బల్లి ఎక్కడికి ఎలా వస్తున్నా అందరూ ఎలా చూస్తుంది. ఏ బాబా గారికి ఏదో సంచిలో ఏదో బాబా గారికి తీసుకురావడం కోసం ఓ సంచిలో ఎవడో తెచ్చి ఇచ్చాడు, ఎవడో సంచిలో ఏదో తెచ్చాడు బాబా గారికి ప్రజెంటేషన్ కింద ఇవ్వడం కోసం. ఆ సంచి ఏమో ఆ పదార్థాలు, సంచిలో ఉన్న పదార్థాలు అక్కడ కింద పడేసాడు బాబా ఎదురుకుండా, ఆ సంచిలో కలిపి ఆ బల్లి వచ్చేసింది. ఈ బల్లి కింద పడింది, ఈ పదార్థాల దగ్గర లేదు, ఆ గోడ మీద వెళ్ళిపోయి వాళ్ళిద్దరు పూర్వజన్మల వాసనలు వచ్చినాయి, ఆ జ్ఞాపకాలు వచ్చినాయి, ఇలా కౌగిలించుకున్నాయి, ఎంతకాలం కలుసుకున్నాం ఎంతకాలం కలుసుకున్నాం అని ఆ బల్లి ఒక బల్లి ఒక బల్లి సంతోషించి ఎగిరి వెళ్ళిపోయింది దూరం, ఆ రెండు కలిపి వెళ్ళిపోయింది. ఇంకో గంటకు వస్తున్నాను ఈ బల్లి అక్కగారి పూర్వజన్మలో ఉంది వచ్చి కలుసుకుంటాను, ఒక గంటలో వస్తుంది బల్లి అక్కడి నుంచి వస్తుంది ఒక గంటలో అనుకుంటాను. మా బద్రిరాజు గారు కూడా పూర్వజన్మలో మీ అన్నదమ్ములు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు అలాగా అనుకుంటాను. అంటే మనకు కూడా పూర్వజన్మలో ఏదైనా అనుబంధం ఉంటే ఆ ప్రేమ మిగులుతుంది, పూర్వజన్మలో అనుబంధం లేకపోతే ఆ ప్రేమ మిగలదు. కొంతమంది మొదటిసారి చూసుకున్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటారు, చనిపోయే వరకు అంతే ప్రేమగా ఉంటారు. లవ్ ఎట్ ఫస్ట్ ఆ మొదటిసారి చూసుకున్నప్పుడు, ఆ కళ్ళు కలుసుకున్నప్పుడు మొట్టమొదటి ఎంత ప్రేమగా ఉంటారు, ఆ శరీరం క్షేమం అయ్యే వరకు అంతే ప్రేమ. ఎప్పుడు కూడా ఇద్దరు మంచి వాళ్ళ మధ్య ప్రేమ స్థిరంగా ఉంటుంది, కానీ ఇద్దరు స్వార్థపరుల మధ్య ప్రేమ ఎప్పుడు స్థిరంగా ఉండదు. జ్ఞానం స్థిరపడుతుంది, కంగారు పడకునవు, మధ్యలో శాంతి వస్తాము మనం వెళ్ళిపోతున్నాను అలా అనుకోకు. ఎందుకు వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోవాలని వెళ్ళిపోవటం లేదు, హృదయం ఇంకా ఖాళీ అవ్వలేదు, వచ్చి చూసుకుంటుంది ఖాళీ అవ్వలేదని వెళ్ళిపోతుంది, పూర్తిగా ఖాళీ అయిపోయింది అనుకో అక్కడ స్థిరపడిపోతుంది. నువ్వు నా హృదయం ఖాళీ అవ్వ, నీ హృదయం ఖాళీ అవ్వలేదనే సంగతి నీకు తెలియదు, అంత లగేజ్ ఎక్కువైపోయింది, లగేజ్ ఎక్కువైపోయింది అంటే జ్ఞానం వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది లగేజ్ చూసుకుంటుంది, లగేజ్ ఏమైనా తగ్గిందేమో, లగేజ్ తగ్గటం లేదు, చూసుకు వెళ్ళిపోదు, లగేజ్ తగ్గిపోతే అది వచ్చారు అక్కడే కూర్చుంది, బోళంత లగేజ్ ఉంది అక్కడ. సోదర మహాశైలరా, ఆత్మ బంధువులారా, తోటి భక్తులారా, ఒకే ఒక మాట, ఏ జీవుడైనా ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఎవరు గురువు ఎవరైనా ఉదయం ఖాళీ ఇవ్వకుండా ఎవరికి జ్ఞానం స్థిరపడదు, జ్ఞానం ఉదయం అయ్యే అవ్వదు, ఇందులో రాజీ లేదు, సంక్షయం లేదు, నో కాంప్రమైజ్ అట్ ఆల్. నా హృదయం ఖాళీ అవ్వకుండా నాకు ఆత్మజ్ఞానం వచ్చే అవకాశమే లేదు. మీరు మీ గురు ఎవరైనా, మీ ఇష్టదేవత ఎవరైనా, మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, మీరు బీసీలైనా అగ్రవర్ణాలైనా, హృదయం ఖాళీ అవ్వకుండా ఈశ్వర సాక్షాత్కారం అయ్యే అవకాశం లేనే లేదు. ఎటర్నల్, ఆ ఎటర్నిటీ, ఆ ఎటర్నిటీ అంటే మనం షిరిడి సాయిబాబాను ఆరాధిస్తున్నాం, మనం షిరిడి సాయిబాబానే ఆరాధిస్తున్నాం. ఏ వస్తువుని తెలుసుకో, మనం ఏ వస్తువునైతే తెలుసుకోవాలని అనుకుంటున్నా ఆ వస్తువు ఆయనకు ఆధారంగా ఉంది. ఏ ఎవరికి? షిరిడి సాయిబాబాకి. ఆ వస్తువు యొక్క ఆధారం అహంకారం ఆధారంగా లేదు ఆయనకి. ఏ వస్తువునైతే మనం తెలుసుకోవాలనుకుంటే ఆ వస్తువు మీద ఆధారపడి ఆయన జీవిస్తున్నాడు. అందుకే ఆయన గౌరవిస్తున్నాం. ఆయన గౌరవించడంలో ఆయనకు ఆధారంగా ఉన్న వస్తువు కూడా మనకు కూడా ఎరుకుడికి వస్తుంది. అందుకే జపిస్తున్నాం, పూజిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. పట్టుకుంటే గట్టి రబ్బు పట్టుకోవాలి, ఇరుగుపోయి రబ్బు. ఇరుగుపోయి అది ఇరిగిపోతే మనం పడిపోతాం. గట్టికి రబ్బు పట్టుకోవాలి. ఏ వస్తువునైతే మనం వెతుకుతున్నాము, ఏ వస్తువునైతే తెలిసి పడుతుందని అవన్నీ పోతాయి. ఒకప్పుడు నీకు ఈ ఉపయోగపడతాయని తెచ్చుకున్నావు కొన్ని గుణాలు, నువ్వు అవి ఉపయోగపడలేదు సరిగ్గా అపకారం చేస్తున్నావు అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు తోలు వాటిని బయటికి తోలేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఒకప్పుడు నీకు ఉపయోగపడతాయి అనుకున్నావు, తెలియక ఉపయోగపడతాయని తెచ్చి నెత్తిమే పెట్టుకున్నావు. ఇప్పుడు దానివల్ల అయ్యే నీకు జ్ఞానానికి అడ్డు వస్తున్నావు, నీకు తెలుస్తుంది. ఇప్పుడు వాటిని తొలగించడానికి ఏమో ప్రయత్నం చేస్తున్నావు, వాటిని సంపాదించుకోవడానికి ఏమో చాలా సాధన చేసావు. తొలగించుకోవడానికి పూజేస్తే బయటకు పోవాలనుకున్నాను, తేలిగ్గా పోవు. ఆ సంపాదించినప్పుడు ఎంత కష్టపడ్డావు వాటిని బయటకు తొలగిదానికి కనీసం 50% అయినా కష్టపడవయ్యా, మిగతా 50% నేను చూస్తానంటున్నాడు. 50-50 అజ్ఞానం చాలా బాగుంది, అజ్ఞానం చాలా బాగుంది అని దాన్ని పట్టుకున్నాం మనం. ఇప్పుడు ఏమో అది బాగాలేదు బాగాలేదు అంటే పీడింగ్ చేస్తాం ఏడిపించేస్తాం, ఇప్పుడు దాన్ని వదిలిపోవాలనుకుంటున్నాం. అదేమో మనం దాన్ని కావాలనే మనం పట్టుకున్నాం, అజ్ఞానం మనం పట్టుకున్నాం. అది దాన్ని పట్టుకున్నాక మనం అదేమో ఇప్పుడు మనల్ని పట్టుకుంది, అది మనల్ని అది మనల్ని పట్టుకుంది. దాన్ని అంత అది ఎంత గట్టిగా అది మనల్ని విడిచి పెట్టడం లేదు. అది దానివల్ల వచ్చే నష్టం మనకు తెలుస్తుంది, కానీ దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కావాలని ఎలా తెచ్చుకున్నాము, అది కావాలని మనం ఎంత ప్రయత్నం చేసి తెచ్చుకున్నామో పోగొట్టుకోవడానికి కూడా అంత ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బయటికి వెళ్ళదు, బయటికి తోకలేదు. అజ్ఞానాన్ని మనం పట్టుకున్నాం, ఇప్పుడు ఏం చేస్తాం, అది వచ్చి మనం పట్టుకుంది. పూర్వమే అంచేది నీకేం కంగారు పడకోయ్యా, అందరూ తరిస్తారు. ఆమె స్లో వాక్ లింకన్ ఏం చెప్పాడు, ఆమె స్లో వాక్. నేను క్షేమం ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా నడిచే అలవాటు ఉన్నవాడి, కానీ డైరెక్షన్ తప్పను, రైట్ డైరెక్షన్లో పోతాను. పక్కన రైలు వెళ్ళిపోతాయి, విమానాలు వెళ్ళిపోతాయి, కార్లు వెళ్ళిపోతాయి, నేనేం కంగారు పడ్డాను. క్షేమం ఎంత నెమ్మదిగా నడుస్తున్నా అంతే నెమ్మదిగా నడుస్తాను, కానీ దారి తప్పను, దారి తప్పను, గురి తప్పను, గురువు నుడిచి పెట్టను. అంత స్లోకి వెళతాను, అదే స్లో వాక్ నెమ్మదిగా వెళతాను. రోడ్డు ఇడిచిపెట్టను, డైరెక్షన్ ఇడిచిపెట్టను. మెడ్రాస్ వెళ్ళాలని కలకత్తా రైలు దగ్గర వెళ్ళి కూర్చోను, కానీ పరిగెత్తను, నెమ్మదిగా వెళతాను. ఇవాళ కాకపోయినా రేపైనా నా గమ్యానికి వెళ్ళిపోతాను నాకు తెలుసు అన్నాడు. అది స్లో వాక్, నెమ్మదిగానే నడుస్తాను. మరి అస్తమానం వెనక్కి చూసి అలవాటు నాకు లేదు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇది రైట్ పాత్, ఇది రైట్ యాక్షన్ అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు చూపే కానీ, ఆ ముందు చూపు కూడా నెమ్మదిగానే పెడతాను, ముందు చూపే కానీ మరి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు, నేను చూడను. అది స్లో వాక్, అలాగే స్పీడ్గా పరిగెత్తే అలవాటు నాకు లేదు. ఎప్పుడు ఉంది నీకు తెలిసి నీకు ఉందవే, తెలియపోయిన ఉంది, లోపల సద్వస్తు ఉంది, చావు లేని పదార్థం లోపల ఉంది, నీకు తెలిసిన ఉంది, తెలియకపోయినా ఉండది. నీకు తెలిసిన ఉంది, నీకు తెలియకపోయినా లోపల ఉందవయ్యా. అయితే నీకు పురోగమనం ఏమి లేదు, నీకు నీకున్న అనుభవంలో ఆ వస్తువు అనుభవంలోకి రావటానికి ఏ ఆటంకాలు నీ లోపల ఉన్నాయి చూసుకోవడం జాగ్రత్తగా. ఒక్కొక్కదాన్ని బయటకు లాగి కాల్చి ఇతరులు కూడా వదిలేయిపోయా. నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, మైండ్ ఎవరి బిజినెస్? రమణ మహర్షి గారు అన్నారు, సాధ్యమైనంత వరకు నీ ఇతరుల గొడవల్లో కలగ చేసుకోకు. సాధ్యం ఇతరుల గొడవల్లో నువ్వు కలగ చేసుకోవడం పనులు పెడితే నీకు అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, నీ ప్రయత్నం ఏదో నువ్వు చూసుకో. ఒక నీకు ఆ నీ ప్రయత్నంలో నువ్వు ప్రయత్నం చేస్తూ ఆత్మజ్ఞానం సంపాదించావు అనుకో, వారికి ఉపకారం చేయాలి, ఈరోకు ఉపకారం చేయాలని నువ్వు అనుకోక్కర్లేదు. నీ ఉపాధి ద్వారా లోకానికి ఎంతో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకునేవాడు అక్కడ అనుకోక్కర్లేదు. వాడు చెప్పింది అనుకోండి, అందరికీ నేను నేడవ్వాలని అనుకోదు, అనుకోకపోయినా నేడేస్తూ ఉంటుంది. జ్ఞాని కూడా అంతే, వాడు చూపు చాలు. వన్ వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ గ్లాన్స్ ఈజ్ ఎనఫ్, ఒక మాట చాలు, చూపు చాలు. నేను మనం చెప్పుకున్నాం, రాముడు ప్రశ్నించాడు వశిష్ఠుడు, చలన ఆగిపోయాడు వశిష్ఠుడు అన్న మౌనంగా ఉన్నాడు. రాముడు గురువు గారు ఏంటి మాట్లాడతాడు అంటున్నాడు. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం మాటలతోటి సమాధానం చెప్పడం కంటే నేను మౌనంగా ఉండటంలా
ఆ వస్తువు తాలూకు స్పష్టత నీకు వస్తుంది రామా,
అంతకే ఉన్నాను ఏమవునుందా అంటాడు వశిష్ఠుడు.
అంటే నా మాటలు చెప్పేది మాటలతో నోటితో చెప్పేదానికంటే నా మౌనం కూడా మాట్లాడుతుంది, నా మౌనం కూడా భాషిస్తుంది, ఆ మౌన భాషణలో ఆ వస్తువు నీకు అందుతుంది.
అది కదా కావలసింది, మాటలు కాదు కావలసింది చేతల. నీకు అది అందాలి కదా, అది ముఖ్యం.
ఎందుకు ఈ వాగుడు వస్తువు నీకు అందాలి కదా,
ఆ ప్రక్రియ నేను చేస్తున్నాను.
అది నీ హృదయంలోనే ఉంది కానీ నీకు అందటం లేదు. అది అంద అది అందే అది అందటానికి సహాయ సహకారములు అందించేవాడు గురువు.
అని చెప్తా తలంపులు రానివ్వండి, సందేహాలు వస్తున్నాయని కంగారు పడకండి. భగవంతుడు ఉన్నాళ్ళైనా ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి, సంకల్పాలు వస్తూ ఉంటాయి, వికల్పాలు వస్తూ ఉంటాయి, కర్మ వాసనలు వస్తూ ఉంటాయి, ఏదో వికారాలు వస్తూ ఉంటాయి, ఒకసారి కోపాలు వస్తూ ఉంటాయి, తాపాలు వస్తూ ఉంటాయి, కోరికలు వస్తూ ఉంటాయి. ఏమి వచ్చినా కంగారు పడకండి. గుమ్మడికాయ ఎంత పెద్దదైనా గడ్డపారికి లోకువే, గడ్డిమేటి ఎంత పెద్దదైనా ఒక అగ్గి పుల్లకు లోకు, రోగం ఎంత పెద్దదైనా రోగం తగ్గించే మందు ఉంటే ఒక బిళ్ళ చాలు. మీ దగ్గర రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం తగ్గిపోయి మనుషులు మీ దగ్గర ఉందనుకోండి, భయమేరా. నేను ఇవ్వడం ప్రశ్న అట్టిది. కంగారు పడకండి, రానివ్వండి. ఎన్ని తలంపులు వస్తాయో, ఎన్ని ఆలోచనలు వస్తాయి రా, ఊహిస్తాయి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, ఈ వాసనలన్నీ ఎవరికి వస్తున్నాయి, ఈ బలహీనతలన్నీ ఎవరికి వస్తున్నాయి, ఎవరికి, ఊహిస్తాయి, 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 ఎవరికి రానివ్వండి. వస్తున్నాయి వస్తాయని కంగారు పడకండి, భయపడితే ఇంకా వస్తాయి. మీ మీ ఆయనకి ప్రతి క్షణం, మీ ఇంటికాడ మీ ఆయనకి ప్రతి క్షణం గడిచిపోతున్నారు అనుకోండి, అది గడిచిపోయినా ఇంకా భయపెడతా ఉంటారు. అది భయపడేవాడిని ఎక్కువ భయపెడతా ఉంటారు. ఇదే భగవాన్ చెప్పినాను, మీరు భయపడకండి, భయపడతానికి ఇంకా తలంపులు పెరుగుతూ ఉంటాయి. భయపడేవాడిని ఎక్కువ భయపెడతా ఉంటారు. మీ ఇంట్లో మీకు తెలుస్తుంది అది, ఎప్పుడే ఏ కోడలు వస్తున్నా కోడలు ఒక్కసారి ఆడే భయపడతాడు. ఈయన ఎక్కడ కూర్చోబెట్టి కోడలు వస్తున్నా కోడలను రెడీ చేసి ఉంచాడు, రెడీ చేసి ఉంచాడు భగవంతుడు. మళ్ళీ ఆ కోడలను చూసేటప్పుడు ఈ రొణుకుపోతాడు. ఇది అటువంటి బొమ్మలు రెడీ చేసి ఉంచుతాడు ఎక్కడో చోట, ఆ బొమ్మలు వస్తారు. ఎక్కడ ఉన్నావమ్మా అది హూ ఇస్ దిస్ ఐ, హూ యామ్ ఐ, నాన్నయ్యార్, నాన్నయ్యార్, హూ ఇస్ దిస్ ఐ. ఎన్ని గొడవలు వస్తాయి రానివ్వండి, ఆ రాబోయే జనములు ఎటువంటి వస్తాయి, పూర్వ జనములు ఎటువంటి, ఈ గొడవలు ఎన్ని ఎన్ని గొడవలు వస్తాయి రానివ్వండి, ఈ గొడవలన్నీ ఎవరికి వస్తున్నాయి, ఈ తలంపులన్నీ ఎవరికి వస్తుంది, ఈ అశాంతి అంతా ఎవరికి వస్తుంది, ఈ జన్మల గొడవలు ఎంత వస్తుంది, ఈ బాధ ఎవరికి వస్తుంది, ఈ క్షోభ ఎవరికి వస్తుంది, ఈ నిలకడి లేనితనం ఎవరికి వస్తుంది, ఇదంతా ఎవరికి వస్తుంది, హూ ఇస్ దిస్ ఐ, ఏ నేనుకి వస్తుంది, ఏ నేనుకి వస్తున్నాయి, ఈ గొడవలన్నీ శరీరానికి రావటం లేదు, ఈ గొడవలన్నీ చైతన్యానికి రావటం లేదు, ఈ గొడవలన్నీ శరీరానికి రావటం లేదు, ఈ గొడవలన్నీ చైతన్యాన్ని శరీరాన్ని ముడిపెట్టి ఒక ముడికి వస్తున్నాయి. అది మనస్సు. ఆ మనస్సు కేవలము చైతన్యం కాదు, కేవలము శరీరం కాదు, ఆ చైతన్యానికి శరీరానికి, చైతన్యంతో శరీరాన్ని ముడిపెట్టి ఒక గ్రంథి, ఒక గ్రంథి, అజ్ఞాన గ్రంథి, అది ఒక గ్రంథి. ఓ అరుణాచలేశ్వరుడు, ఆ గ్రంథి ఇప్పేటప్పుడు, ఆ ముడి ఇప్పేటప్పుడు నాకు నొప్పి లేకుండా ఇప్పే అరుణాచల ఆపరేషన్ అయిపోయింది, కుట్లు కొడతారు. ఆ కుట్లు కుట్టేటప్పుడు కూడా మళ్ళీ కుట్లు ఇప్పేస్తారు. ఆపరేషన్ 5 మీద తర్వాత 15 రోజులకు 20 రోజులకు కుట్లు ఇప్పుతారు. ఈ అజ్ఞానమైన గ్రంథి ఆ ముడి ముడితాలకు కుట్లు విప్పేటప్పుడు కూడా నాకు నొప్పి లేకుండా చెయ్యి అరుణాచలేశ్వరుడు, నాకు సఫరింగ్ లేకుండా చెయ్యి అరుణాచలేశ్వరుడు. అది గ్రంథి ముడి, ఆ ముడి ఇప్పేటప్పుడు మనం చైతన్యమే, మనం చైతన్యమే, మనం బ్రహ్మమే, మనం పుట్టిన వస్తువే. కానీ పుట్టిన దేహాన్ని నేను అనుకుంటున్నాను. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఈ ముడి, ఈ ముడి, ఆ ముడిని ఇప్పి, ఆ ముడిని ఇప్పితే కదా నేను కాని దాన్ని కానట్టుగా తెలుసుకోవటం ఏదవును, దాని తాలూకు అనుభవం రాకుండా ఆ ముడిని ఇప్పాలి కదా. నువ్వు ఇప్పుతేనే కానీ నేను ఎవరినో నాకు తెలియదు. అప్పుడు వరకు దొంగనే నేను అనుకుంటానే, ఆ ముడిని ఇప్పటం ఇప్పు, అది ఇప్పేటప్పుడు మటుకు ఆ కుట్లు కత్తిరిస్తావు కదా, ఆ కుట్లు కుట్టే కత్తిరిస్తారు కుట్లని, ఆ కత్తిరించేటప్పుడు నాకు కొంచెం బాధ లేకుండా చూడాలి నా చూడే, సఫరింగ్ లేకుండా చూడాలి నా చెల్లి. ఆపరేషన్ చేసుకున్నాడు మీకు అందరికీ తెలుస్తూ ఉంటాయి, భవిష్యత్ 10 రోజులకు 15 రోజులకు కుట్లు ఇప్పుతారు. అదొక ముడి, ఏ ముడి, గ్రంథి, అజ్ఞానమైన గ్రంథి. నువ్వు ఏదైతే కాదో అలా, నువ్వు ఏదైతే కాదో అవునని చెబుతుంది, ఏది ఆ ముడి, నువ్వు ఏదైతే అవునది కాదని చెబుతుంది, అదే ముడయ్యా. ఆ ముడి చెప్పాలి, నువ్వు చెప్పబోతే అలాగా అరుణాచలేశ్వరుడా, ఆ ముడి నువ్వు చెప్పాలి. ఇప్పుడే కానీ నాకు ఆ సత్యానుభవం కలగదు, ఆ ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేయలేను. ట్రూత్ ఇస్ వన్, గాడ్ ఇస్ వన్. రాణి అయ్యా, ఎన్ని గొడవలు ఉంటాయి రాణి, ఎన్ని గొడవలు ఉంటాయి రాణి, గుమ్మడికాయలు ఎన్ని ఉంటాయి లాభం ఏంటి, అక్కడ కచ్చిపేట ఉంది కదా, కోసం అవసరం పడేద్దాం. ఇంట్లో 100 గుమ్మడికాయలు ఉన్నాయని కొన్ని కచ్చిపేట కూడా చాలు, కోసి అవసరం పడేద్దాం. ఎంత గుమ్మడికాయ పెద్దదైనా పడలేదు, 100 గడ్డిమీట్లు ఉన్నాయని కొన్ని మన చేతిలో అగ్గిపెట్టు ఉందని కొన్ని ఒకదాన్ని అంటించేస్తే అయిపోతాయి, మొత్తం 10 గడ్డిమీట్లకు ఒక అగ్గిపోతాం. విజయ్ సాయ్,
ఈ అమ్మాయి ఇదివరకు ఈ గొడవలన్నీ ఏ నేనుకు వస్తున్నాయి, ఈ తలంపులన్నీ ఏ నేనుకు వస్తున్నాయి, ఈ రాబోయే జన్మలన్నీ ఏ నేనుకు వస్తున్నాయి, హూ ఈజ్ దిస్ చైల్డ్ నువ్వు ప్రశ్నించుకోవయ్యా. ఈ తలంపులు, ఈ ఆలోచనలు, రాబోయే జన్మలకు సంబంధించినటువంటి సంకల్పాలు, ఆ వాసనలన్నీ ఈ నేనుకు వస్తున్నాయి. ఏదైతే నీకు నేనుకు వస్తున్నాయో మూల తలంపుకి ఇవన్నీ వస్తున్నాయి. ఇదొక తలంపు, నువ్వు ఏదైతే నేను నేనంటున్నావు అదొక తలంపు. ఇతర తలంపులన్నీ ఈ తలంపుకు వస్తున్నాయి. ఈ తలంపు లేకపోతే ఇతర తలంపులు రావు. ఈ తలంపు ఎవరు? దేహంతో తాదాప్యం పొందినటువంటి దేహము నేను, దేహము నాది అని చెబుతున్నటువంటి ఈ తలంపు ఎవరు? నువ్వెవరవు, నువ్వెవరవు, నువ్వెవరవు దాన్ని ప్రశ్నించుకుంటూ, దాన్ని ప్రశ్నించుకుంటూ, దాన్ని ప్రశ్నించుకుంటూ, దాన్ని తోలుకుంటూ, అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి తోలుకుంటూ 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 దాని మూలానికి కనుక దాని మూలానికి వెళితే, దాని మూలానికి నువ్వు తీసుకెళ్ళగలిగితే, దాన్ని ప్రశ్నించుకుంటూ ప్రశ్నించుకుంటూ దాని మూలంలోకి వెళ్ళినప్పటికీ అది మాయమైపోతుంది. దాని మూలంలోకి వెళ్ళినప్పటికీ అది మాయమైపోతుంది. అప్పుడు నువ్వు మాయవవు, నువ్వు పో, నువ్వు అప్పుడు నువ్వు మాయం అవ్వయ్యా. మాయలోంచి బయటపడతావు. మాయలోంచి బయటపడితే ఏమవుతావు? నారాయణుడు అయిపోతావు. నారాయణ స్వరూపం పొందుతావు. అంటే మూల తలంపు మూలంలోకి వెళ్ళిన వెంటనే నువ్వు పోవు. నువ్వెవడో నీకు తెలియబడతావు. అంటే నా భగవంతుడే నీకు స్వరూపం లేదు. అంటే భక్తి ఎందుకు? భగవంతుడు ఐక్యం అవడం కోసం. అంటే భక్తి వల్ల భగవంతుడి స్వరూపం మనకు దొరుకుతుంది. ఆ స్వరూపంలో ఏముంది? శాంతి ఉంది, జ్ఞానం ఉంది, ఆనందం ఉంది, ఉండటం ఉంది. మరి శవాలు మనం మొయ్యక్కర్లేదు. భక్తి ఎందుకంటే భగవంతుడి ఐక్యం అవడం కోసం. షిరిడి సాయిబాబా ఓ మాట చెప్పారు, మీ కోరికలు ఏం నెరవేరుస్తున్నాను నేను. మీ కోరికలు ఏదో నెరవేరుస్తున్నాను, మీ కోరికలు నెరవేరుస్తున్నాను. మనం కోరికలు కావాలంటే రాముడి దాకా ఎగలెక్కర్లేదు, ఆంజనేయ స్వామిని పట్టుకున్న కోరికలు నెరవేరుస్తున్నాను. మీ కోరికలు నెరవేరు బాబా అన్నాడు, మీ కోరికలు ఏం నెరవేరుస్తున్నాను. ఆ కోరికలు మీకు ఎందుకు నెరవేరుస్తున్నానో చెప్పమంటారా మీకు? బాబా అన్నాడు, మీరు ఏది తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను, మీరు ఏది పొందాలని నేను అనుకుంటున్నాను. అది పొందింపజేయటానికి, ఆ వస్తువు పట్ల మీకు విశ్వాసం కలగజేయటం మాత్రమే నీ కోరికలు నెరవేరుస్తున్నాను అని మీకు విశ్వాసం బలపడటం కోసం చేస్తున్నాను. మీ కోరిక ఎప్పుడైనా నెరవేరుస్తున్నానంటే ఈశ్వరుడు పట్ల మీకున్న విశ్వాసం పెంచడానికి మట్టుకే చేస్తున్నాను. అది మీరు డౌటింగ్ థామస్లుగా ఉండకుండా ఉండటం కోసమే ఆ ప్రక్రియలన్నీ చేస్తున్నాను. ముగిస్తున్నాం. నిన్న సరిగ్గా గడియారం చూసినప్పుడు 5 అయింది, ఇప్పుడు 5 అయింది. అంటే అవన్నీ రానివయ్యా, అవన్నీ రాని రావద్దు రావద్దు ఆ కంగారు పడకండి. నువ్వు రావద్దు నువ్వు రావద్దు అంటే మరి వచ్చి పీకి పట్టుకుంటే రానివ్వాలి. ఎన్ని తలంపులు వస్తే రానివ్వండి. ఎన్ని తలంపులు వస్తే రానివ్వండి. అక్కడ లోపల పసరు ఉందనుకోండి, కక్కేస్తే పోతుంది. లోపల ఉంటేనే బాధ వికారం పెడతాం. పసరు ఎప్పుడు కూడా బయటకు వచ్చేయడం మంచిది. లోపలికి ఉంటే అనుకోని వికారం పెడతాం. రాని ఎన్ని గొడవలు ఉంటే రాని, జన్మాంతరంలో ఎన్ని సంస్కారాలు ఉంటే రాని. కానీ ఈ తలంపులే అన్ని తలంపులే, అవన్నీ తలంపు. ప్రతిదీ తలంపే. శరీరం తలంపు, శరీరానికి సంబంధించినటువంటి సాగు తలంపు, శరీరానికి సంబంధించినటువంటి పుట్టుకి తలంపు, శరీరం ఒక తలంపు, పుణ్యం ఒక తలంపు, పాపం ఒక తలంపు, మంచి ఒక తలంపు, చెడు ఒక తలంపు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దెర్ ఇస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. అంత మన ఆలోచన. పూర్వం ఎవరైనా చిన్నతనంలో భర్త చనిపోతే పెళ్లి చేసేవారు కాదు, పైగా తప్పు అనేవారు. ఇప్పుడు చిన్నతనంలో భర్త చనిపోతే పెళ్లి చేయమని అందరూ చెప్తున్నారు. అప్పుడు ఏదేమో తప్పు అనిపించింది, ఇప్పుడు ఉప్పు అనిపించింది. ఇదేమో మన ఆలోచన మీద ఆధారపడింది. అంటే ఇప్పటికే నీ తలంపు మీద ఆధారపడింది తప్పు ఉప్పు అనేది. అసలు వస్తువుకి ఈ తప్పులకి ఉప్పులకి మంచులకి చెడ్డలకి పునర్జన్మలకి పునర్జన్మలకి అసలు వస్తువు అతీతమైనది. దేర్ ఇస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. ఇక నీ తలంపు అలా అనిపిస్తుంది, మంచి అనేది చెడ్డలు. ఇంక నీ మనస్సు ఎంత నిజమో ఆ మంచి చెట్లు అంతే నిజం, ఆ తప్పు ఉప్పుడు అంతే నిజం. దెర్ ఇస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. ఎన్నిటికీ చైతన్యం అచైతన్యమైనది. అని నీ లోపల సర్ద వస్తువు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో తలంపు లేనిది ఏదైనా ఉందంటే, ఈ సృష్టిలో తలంపులు లేనిదంటూ ఏదైనా ఉంటే, జీవిత చావు ఒక తలంపు, పుట్టుకొక తలంపు, సుఖం ఒక తలంపు, కష్టం ఒక తలంపు, లాభం ఒక తలంపు, నష్టం ఒక తలంపు, ఆరోగ్యం ఒక తలంపు, అనారోగ్యం తలంపు, అన్ని తలంపులే. తలంపులు లేనిదంటూ ఏదైనా ఒకటి ఉందా అంటే ఉంది, అదే బ్రహ్మం. అక్కడ చేరుకునే వరకు మన యాత్ర పూర్తవుడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తలంపులు లేని సృష్టిలో ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ తలంపు లేనిదంటూ ఏది లేదు. అన్ని తలంపులే. తలంపు లేనిదంటూ ఏదైనా తలంపులతోడు సంబంధం లేకుండా, సంకల్పాలతోడు సంబంధం లేకుండా, పునర్జన్మలతోడు సంబంధం లేకుండా ఏదైనా ఒక వస్తువు అంటూ ఉంటే అది బ్రహ్మము. దానికి మటుకు తలంపు లేదు. అంచేత ఎన్ని తలంపులు వస్తే రానివయ్యా, ఈ అన్ని తలంపులు ఎవరికి వస్తున్నాయి? మూల తలంపుకి వస్తున్నాయి. ఈ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైతే నీవు ఉన్నావో అక్కడి నుంచి, బ్రహ్మం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి వస్తుంది ఈ మూల తలంపు. ఈ మూల తలంపు మూలంలోకి వెళ్ళామనుకో, ఈ మూల తలంపు ఒక తలంపే, ఆ మూల తలంపు మూలంలోకి తలంపులు తోడు సంబంధము లేని తలంపులు తోడు ఇసుమంతయు చింతాకంతయు కొంచెము కూడా సంబంధము లేని తలంపులతోటి మూల తలంపుతోటి కూడా ఎట్టి సంబంధము లేని ఒక శబ్దవస్తువు తలంపులతోటి సంబంధము లేని శబ్దవస్తు బ్రహ్మము నీకు ఎలా స్వరూపంగా వ్యక్తమవుతుంది? అయ్యే ఎక్కడో దూరంగా ఉన్నట్టు వ్యక్తమవు, నీది స్వరూపంగా వ్యక్తమవుతుంది. సృష్టిలో తలంపులు లేని బ్రహ్మము ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. ఆ బ్రహ్మని ఎలా వర్ణించగలం? నోటికందదు, రాతకందదు. అసలు కొంతమంది మంచి వాళ్ళే మన వర్ణానికి అందరూ బ్రహ్మం ఎలా అందుతుంది? ఇట్ ఈజ్ షీజ్ ఎవరంటున్నాడు? యాంటనీ శ్మశానంలో అంటున్నాడు. అవి అంటే రోమ్ శ్మశానంలో బరీల గ్రౌండ్ లో అంటున్నాడు. ఆ శరీరం శ్రీధర శివం అక్కడ ఉంది. ఇంకా చితికిన పెట్టలు పేర్చలేదు కాల్చడానికి. ఆ శ్రీధర్ని చంపేశారు కొంతమంది. ఇట్ ఈజ్ షీజ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే అసలు మంచితనమే మాటలతో వర్ణించలేము. ఆ బ్రహ్మాన్ని ఎలా వర్ణించగలం? అసలు మంచితనానికే మంచితనం కూడా తలంపులకు అందదు. అసలు బ్రహ్మముకి తలంపు లేదు, తలంపులకు అందదు కూడా నాకు. ఇరిగి సీజర్ వెన్ కమ్స్ అనద యాంటనీ అంటాడు బరీల్ గ్రౌండ్ స్పీచ్లో. ఇక్కడ సీజర్ ఉన్నాడు చూడండి, ఇంకా కొంతకాలానికి వీడి శరీరం అంతా పంచిపోతాల్లో కలిసిపోతుంది. కొంతకాలానికి కొంత టైంలో వీడి శరీరం అంతా పంచిపోతాల్లో కలిసిపోతుంది. ఇరిగి సీజర్ ద్వేషించే వాళ్ళ మధ్యలో ఉన్నాడు, ద్వేషం లేకుండా ఉన్నవాడు. ద్వేషించే వాళ్ళ అందరి మధ్యలో ఉండి ద్వేషం లేకుండా ఉన్నాడు. అధికార కాంక్ష ఉన్నవాడు అందరి మధ్యలో ఉండి అధికార కాంక్ష లేకుండా ఉన్నాడు. ఇట్ ఈజ్ సీజర్ వెన్ కమ్స్ అనదర్. ఇక్కడ సీజర్ ఉన్నాడు చూడండి, ఎందుకు చూడండి? సీజర్ను చూడండి ఎందుకంటే వెన్ కమ్స్ అనదర్. మళ్ళీ ఇటువంటి సీజర్ ఏ నాటికి వస్తాడో? ఇప్పుడే చూసేది సీజర్ని, మళ్ళీ ఏ నాటికి వస్తాడో? అసలు వస్తాడో రాడో ఈ భూమి మీదకి? ఇట్ ఈజ్ సీజర్ వెన్ కమ్స్ అనదర్. మళ్ళీ ఎప్పుడుకి వస్తాడో ఏ నాటికి వస్తాడో? అంటే సీజర్లో ఉన్న మంచితనమే యాంటీని వర్ణించలేనప్పుడు బ్రహ్మను మనం ఎలా వర్ణించగలము? గుడ్నెస్ ని వర్ణించలేనప్పుడు ఇట్ ఈజ్ సీజర్, ఇట్ ఈజ్ సీజర్. లాస్ట్ వర్డ్స్ యాంటీనీ చెప్తాడు, ఇట్ ఈజ్ సీజర్, ఇట్ ఈజ్ సీజర్ వెన్ కమ్స్ అనదర్. మళ్ళీ ఎప్పుడుకి వస్తాడు ఇటువంటి సీజర్? రావటమే కష్టం. ఒకవేళ వచ్చినా కానీ ఏ నాటికి వస్తాడు? ఒకవేళ వస్తే రావచ్చు, ఏనాటికి వస్తాడు? ఇట్ ఈజ్ సీజర్ వెన్ కమ్స్ ఎనద. ఇది శ్మశానంలో ఉపన్యాసం, యాంటనీ శ్మశానంలో చెప్పినప్పుడు. అంటే మూల తలంపు ఎక్కడి నుంచి వస్తా అంటే అక్కడికెళ్ళి నువ్వు ఉండగలిగితే ఏది నిన్ను బాధించింది? బాగా అర్థం చేసుకోండి. టైము ఇంకా అలాగే 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 మిమ్మల్ని ఎక్కడికో 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 తీసుకుపోవాలి. ఆ శక్తి లేకపోయినా ఉబలాటం. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి మీరు అక్కడ ఉండగలిగితే, వృత్తిస్థలే మనహ, ఆ మనస్సును తీసుకెళ్ళి హృదయంలో మీరు నిలబెట్టగలిగితే, అక్కడ ఉండగలిగితే, అక్కడ నిలకడగా మీరు ఉండగలిగితే, అక్కడ నిలబడితే, అక్కడ ఉండగలిగితే, అక్కడ స్థిరంగా మీరు ఉండగలిగితే, అప్పుడు ఏ సందేహము ఏ తలంపులను మిమ్మల్ని బాధించు? ఏ తలంపు బాధించదు, ఏ సందేహాలు బాధించవు, శరీరాలు బాధించవు. పునర్జన్మలు పునర్జన్మ చనిపోయిన తర్వాత ఏమైపోతాం, ఇటువంటి తలంపులు కూడా మిమ్మల్ని ఏ తలంపు మిమ్మల్ని బాధించదు. ఎక్కడ మూల తలంపు మూలంలోకి వెళ్ళినప్పుడు ఏ తలంపు మిమ్మల్ని బాధించి, ఏ తలంపు మీకు అశాంతి తీసుకురావు? మరి అప్పుడు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఎక్కడ ఉంటే మీకు పునర్జన్మలు రావు? అక్కడ ఉంటారు. ఎక్కడ ఉంటే మీకు అశాంతి రాదు? అక్కడ ఉంటారు. అక్కడ ఉండి ఏం చేస్తారు? కాలక్షేపం అవటం లేదు అనుకోరు, అనుకోరు కాలక్షేపం అవటం లేదు. కాలానికి అతీతంగా ఉంటారు, ప్రాంతానికి అతీతంగా ఉంటారు, అంతటా ఉంటారు. ఎక్కడ ఉంటారు? అంతటా ఉంటారు. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు ప్రయాణాలు ఆగిపోతాయి, ఇంకా రాకలేవు పోకలే. అది ఇట్టిదని ఊహించకండి. ఆ స్థితి ఇట్టిదని అది ఊహించకండి. అది పొందిన తర్వాత మీకు తెలుస్తుంది అది ఎట్టిదో. కానీ దాన్ని పొందకుండా అది అలా ఉందేమో, అది అలా ఉంటుందేమో, ఇదే ఉంటుందేమో అని అది ఊహించకండి. మీ ఊహలకు అందదు. అది ఎలా ఉండాలో అది అలాగే ఉంది. అది మీకు అనుభవైనప్పుడు అది ఎలా ఉందో మీకు తెలుస్తుంది. అది ఊహించడం వల్ల తెలిసేది కాదు, అందులో ఉండటం వల్ల, అది అవ్వటం వల్ల తెలుస్తుంది. అందులో ఉండటం వల్ల తెలుస్తుంది, అది అవ్వటం వల్ల తెలుస్తుంది, కానీ ఊహించడం వల్ల తెలియదు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచలమునకు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అంటే మీరు చేసే యజ్ఞాలు, మీరు చేసే యాగాలు, మీరు చేసే పుణ్యాలు, మీరు చేసే ధర్మాలు, మీరు చేసే దానాలు, మీకున్నటువంటి సకల భగవంతుడు మీకు ఇచ్చిన సకలమైన అవకాశాలు అన్నీ ఉపయోగించి, అన్నీ ప్రయోగించి ఈ అహంభావన తొలగించుకోవడానికి అన్నీ ఉపయోగించుకోవాలి. అజ్ఞానంలోంచి బయటకు రావడానికి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీ అగ్జిమం ఉపయోగించుకోండి. మీ భక్తి యొక్క ప్రయోజనం కేవలం ఏదో పుణ్యం సంపాదించడమే కాదు, పుణ్యం వస్తే రావచ్చు అది వేరే విషయం, కానీ అహంభావనలోంచి విడుదల పొందడమే మీ భక్తి యొక్క గమ్యం. మీరు మరి ఓకండి. ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ ఏదో పొరపాటు మాట్లాడాడు ప్రతిపక్షం వాళ్ళ మీద, నేను పొరపాటుగా మాట్లాడే పొరపాటు అది అని ఏమన్నా అంటే ఏదో పొరపాటు అయిపోయింది అని ఏమన్నా అంటే పరగచ్చండి పరిగిబు అన్నాడు. నేను పొరపాటుగా మాట్లాడాను, మీరు మర్చిపోండి, మీరు మర్చిపోలేకపోతున్నారు అనుకుంటే నన్ను క్షమించండి. వీళ్ళు అంటున్నారు నేను మర్చిపోవు మేము క్షమించం అంటున్నారు, అది రాజకీయం. దాన్ని ఏమంటారు రాజకీయం. వాడు ఏదో పొరపాటుగా మాట్లాడాడు, అలా మాట్లాడకూడదు. అతనికి ఏదో పొరపాటు, ఏదో మంచివాడు మంచివాడు కూడా ఎప్పుడూ తిట్ట వస్తూ ఉంటుంది. గుణమే కదా మంచితనం కూడా, నిజంగా అది ఫైనల్, అది గుణమే. మంచితనం కూడా ఒక తలంతో గుణమే. వాడు ఏదో పొరపాటుగా మాట్లాడు ప్రతిపక్షం మీద, వాడు ఏదో ఎదురు తిరిగారు, వీళ్ళు ఎదురు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయితే అని ఒకటి చెప్పాడు, పరగచ్చండి ఫర్గివ్ అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్, ఇఫ్ యూ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అంటే వీళ్ళు అంటున్నారు క్షమించినట్టు మర్చిపోరాడు. ఇంకలాగా అది తలంపే ఇది తలంపే, ఆడు మాట అన్నాడు అదో తలంపు, నేను క్షమించు అంటున్నారు ఇదొక తలంపు, అది తలంపు ఇది తలంపే, లోకమంతా తలంపులు సమూహం. మైండ్ ఇది బండి లక్కాస్ అంతేగా. అరుణా ఉడికే ఇవన్నీ కూడా మీరు కాలక్షేపం మాట్లాడుకోకండి. అరుణాచల మనసు స్మరించి వర్ల, మీ స్మరణ, మీ భక్తి, మీ పుణ్యకార్యాలు, మీ ధర్మ ఆచరణ అహంభావంలోంచి విడుదల పొందడానికి సహాయ సహకారములు అందించాలి. అరుణాచల మనసు స్మరించి వర్ల అహము నిర్మూలింపు అరుణాచల, ఈ గమ్యం అహంలోంచి బయటికి రావడానికి మన యజ్ఞాలన్నీ సహకరించాలి. అజ్ఞానంలోంచి బయటికి రావడానికి మన ప్రవర్తన సహకరించాలి, మన చేసే మంచి పనులు సహకరించాలి. అరుణాచల మనసు స్మరించి వర్ర అహము నిర్మూలింపుము, నిర్మూలించు అరుణాచల. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను మీరు అనుకోవద్దు. నూటికి నూరు పాళ్ళు కుటుంబంతో సంబంధం లేని వాడు షిరిడీ సాయిబాబా 100%. ఓం సాయి శ్రీ సాయి సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. షిరిడీ సాయిబాబాకి విష్ణు సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అంటే విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోండి. ఏకనాథుడు భాగవతం అంటే బాగా ఇష్టం. విష్ణు సహస్రనామాలు బాగా ఇష్టం షిరిడీ సాయిబాబా త్రిమూర్తి స్వరూపుడు. మీరు కూడా విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకో. గురువు యొక్క రుణం ఎలా తీరిపోతుందంటే వారు చెప్పినట్టు చేయటం. అమ్మ రుణం ఎలా తీరుతుందంటే వారు మంచం పడితే సేవ చేస్తే పోతుంది, ఆ రుణం తీరిపోతుంది. మరి గురువు రుణం ఎలా తీరుతుందంటే వారు చెప్పినట్టు చేయటం, గురువు రుణం తీరిపోతుంది. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో భగవతే రుద్రాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ. నమో